జయ మహాకాల్. ఇది నవంబర్ 21, 2004 ఉదయం 5 గంటలకు జరిగిన విందో క్లాస్. జయ జయ మహాకాల్.
జీవిత చరిత్రను తెలుసుకుంటూ చదువుకుంటూ ఒక దైవీ చేతనత్వము మానవ శరీరంలో అవతరిస్తుందని, ఆ దైవీ చేతనత్వమే మనందరిలోనూ ఉన్నదని, కృష్ణుడు అవతారం తర్వాత సామూహికంగా మనందరిలో కూడా అవతరించవలసినటువంటి ఆ అవతారాన్ని ఎలాగే అరవిందులు మొదలగు వారు దింపారో మనం అర్థం చేసుకోవటానికి ప్రయత్నం చేస్తున్నాం. దాన్నే మనం కల్కి అవతారము అంటాం. ఈ కల్కి అవతారం అనేది ఒక వ్యక్తి కాదు, ఇంకొక రాముడు అనేటటువంటి అవతారము ఒక వ్యక్తి ఎలా జీవించాలో చెప్తుంది. తను భగవంతుడు అనే అవగాహన లేనటువంటి ఒక మానవ శరీరధారి ఏ విధంగా జీవించాలి అంటే సమర్పణ యోగం చెప్తుంది. రాముడి యొక్క జీవితము సమర్పణ యోగం చెప్తుంది మనకి. చిన్న కుర్రవాడు, ఏమీ తెలియనటువంటి చిన్న కుర్రవాడు విశ్వామిత్రుడు తీసుకువెళ్ళిపోతే వెళ్ళిపోయాడు. నువ్వు రాక్షసుని చంపాలి అంటే వాడి తండ్రికే నమ్మకం లేదు వీడు ఏమైనా చేయగలడా అని, ఇంకా నా చిన్న కుర్రవాడు వాడు వాడు ఏం చేయగలడు అని తనేం ప్రశ్నించుకోలే, తను చేయగలడా చేయలేదా అని. విశ్వామిత్రుడు నువ్వు రా అన్నాడు, వెళ్ళిపోయాడు. నువ్వు ఇది నేర్చుకో అన్నాడు, నేర్చుకున్నాడు. రావణాసురుడు లాంటి వాళ్ళు మహామహులు శివుడి ధనస్సు ఎత్తలేకపోతే నువ్వు వెళ్ళి ఎత్తు అన్నాడు, ఎత్తిస్తాడు. నేను చేయగలనా చేయలేదా అనేటువంటి ప్రశ్న అక్కడ రాదు. ఇప్పుడు మనం డిసెంబర్ లోపల ఆంధ్రప్రదేశ్ మొత్తము మనం చేయగలమా చుట్టగలమా లేదా ఈ ప్రశ్న రాదు. రాముడికి అసలు అనుమానం వచ్చి ఉండేది, అసలు నేనెక్కడ ఎత్తగలను ధనుస్సుని. అంతకంటే ముందు విశ్వామిత్రుడు ఇంకో చోట నుంచి తీసుకొచ్చాడు ఆయన్ని, ఒక ఆశ్రమం నుంచి. ఆశ్రమంలో ఒక రాయి ఉంది, ఆ రాయి మీద కాలు పెట్టి అన్నాడు, పెట్టేసాడు. పెడితే ఏమవుతుంది తెలియదు ఆయన కూడా. సమర్పణ యోగము, దైవత్వము నాలో ఆ శక్తి ఉంది అని రాముడికి ఏం తెలియదు. అది ఆ దైవత్వ యోగము నుంచి మళ్లీ కొన్ని కోట్ల సంవత్సరాల తర్వాత, కొన్ని లక్షల సంవత్సరాల తర్వాత అవతరణ. సమర్పణ యోగములో నువ్వు కొన్ని సాధనలు చేసుకుంటావు, నీ గురువు చెప్పినటువంటి సాధనలు, బలాతి బలా సాధనలు కానీ మిగతా ఏ సాధనైనా. విశ్వామిత్రుడు రాముడి చేత ఏ సాధనలు చేయించాడో మనకి తెలియదు, కానీ సాధనలు చేయించాడు అన్న సంగతి మాత్రం గ్యారంటీగా తెలుసు మనకి. కృష్ణుడు యొక్క అవతరణం వచ్చినప్పుడు ఇంకా రాముడి యొక్క అవతారంలోనే ఆ సమర్పణ యోగం యొక్క పరాకాష్ఠ ఎక్కడికి వచ్చింది అంటే అడవికి పంపించేసినప్పుడు. ఇంకా నెక్స్ట్ డే రాజ్యాభిషేకం జరగబోతోంది. ఒకరోజే ఒక రాత్రి, ఒక రాత్రిలో అంతా తారుమారైపోయింది. రాజ్యాభిషేకం జరగవలసినటువంటి పరిస్థితి నుంచి ఎక్కడికి వెళ్ళిపోయాడంటే 14 ఏళ్ల వరకు అడవికి వెళ్ళిపోవలసి వచ్చింది. దానికి ఆయన గాభరాపడలే, ఎవరిని దోషి అనలేదు. అక్కడ చేయవలసిన పనులు మాత్రం అక్కడ ఏమో ఉండే ఉంటాయి. అక్కడ ఉన్నటువంటి ఋషుల్ని వాళ్ళని కలుసుకున్నాడు ఆయన. కలుసుకుంటే ఋషులు ఆయన్ని బ్లెస్సింగ్స్ ఇచ్చేం పంపించి ఉండారు. ఎందుకంటే నిజమైనటువంటి గురువు బ్లెస్సింగ్స్ మాత్రమే ఇవ్వడు, కొన్ని పనులు చెప్తాడు. ఆ పనులు చేస్తే ఆ బ్లెస్సింగ్కి విలువ ఉంటుంది. అక్కడ అనేక మంది రాక్షసుల్ని తాటికి వధం నుంచి స్టార్ట్ అయ్యి తన జీవితంలో తాటికి వధ అది ముందు జరిగిపోయింది. రాజ్యాభిషేకం అవుతుంది అనేటటువంటి కాలం నుంచి చాలా చాలా చోట్ల జీవించాడు, చాలా చోట్ల తిరిగాడు అడవుల్లోనే. తిరిగిన తర్వాత తను ఏ శక్తితో అదంతా చేస్తున్నాడో ఆ శక్తి అతని దగ్గర నుంచి మాయమైపోయింది. దాన్నే బైబిల్లో ఏం చెప్తారు అంటే ద డార్క్ నైట్ ఆఫ్ ది సోల్, నిరుత్సాహపడిపోతాడు సాధకుడు, ఏడుస్తాడు. ఏ శక్తితో నేను ఈ చమత్కారాలన్నీ చేశాను, ఆ శక్తి నా నుంచి పోయింది అని ఏడుస్తాడు. సీత పోతుంది. దాని తర్వాత మళ్ళా పోయిందని ఏడుస్తూ కూర్చుని ఇంకా నేనేం చేస్తానో అని నిరుత్సాహపడ్డు ఇంకా తీవ్రతరం చేస్తాడు. ఆ శక్తి ఎక్కడికి పోయింది, ఎలా పోయింది, ఎందుకు పోయింది అని తీవ్రతరం తీసుకున్న తర్వాత శ్వాసతో ప్రాణాయామముతో మళ్ళీ తిరిగి సీతను పొందుతాడు. ఆ ప్రాణాయామము చేస్తున్నప్పుడు రెండు ఫలితాలు రావచ్చు మనకి. ఈ శరీరము నాశనం అయిపోయి ఇంకో కొత్త శరీరం రావచ్చు, లేదా అదే శరీరంలో ఒక కొత్త ఆవిర్భావం జరగవచ్చు. కానీ ఇది ఇప్పటి సంగతి నేను చెప్పటంలే, త్రేతాయుగం సంగతి చెప్తున్నానంటే పరిణామ క్రమంలో కనీసము కొన్ని లక్షల సంవత్సరాల కిందట ఉన్నటువంటి శరీర ధర్మాల గురించి చెప్తున్నాం. ఇప్పుడు శరీర ధర్మాలు అలా ఏం లేవు. ప్రాణాయామం చేస్తే కొంపలేం అందుకుపోవు, మంటలేం మండవు, శరీరం ఏమి కాలిపోదు. కానీ అప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు బట్టి ఈ ప్రాణాయామం చేస్తే ఏం జరగవచ్చు అంటే శరీరం కాలిపోవచ్చు. శరీరం కాలిపోతే ప్రమాదం ఏం జరగదు, మన కొత్త శరీరం వస్తుంది. కాలకపోతే సీత యొక్క దిని పరీక్ష కనుక సక్సెస్ అవుతే స్వరాజ్య స్థాపన జరుగుతుంది. అరవింద చెప్పినటువంటి ఆ స్వరాజ్యం గురించి, ఆ ఆత్మరాజ్య స్థాపన గురించి, ఆ యోగ విద్య గురించి మనం నేర్చుకోబోతున్నాం. యోగశక్తితో అఖండ భారతం అంటే మీరు ప్రాణాయామాలు అవి మొదలెట్టేసి ఏది అఖండ భారతం అని అడిగితే అఖండ భారతం అంతా అక్కడేం జరగదు. మొదట అఖండ భారతం స్వరాజ్యంగా మన శరీరాలలో జరుగుతుంది. స్వరాజ్యం అంటే ఏమిటి, నేను శరీరాన్ని ఎలాగ ఉపయోగించుకోదలుచుకుంటాను, నా శరీరము అలా ఉపయోగపడాలి తప్ప ఇంట్లో వాళ్ళు బయట వాళ్ళు మిగతా వాళ్ళు ఎలా ఉపయోగించుకోదలుచుకున్నారో అలాగే నేను ఉపయోగించుకోను. ఇక్కడ ఓ ప్రమాదం జరుగుతుంది. ఆ దానికి ఆ రాముడి యొక్క జీవితం మనకి స్పష్టంగా అవగాహన చెప్తుంది. నువ్వు నిర్ణయించుకున్నది కాదు, ప్రకృతి నిర్ణయించుకున్నది. చేయటానికి ఈ స్వరాజ్యాన్ని ఉపయోగించుకోవాలి తప్ప ఎక్కడ ఎలా ఉపయోగించుకున్నాడో మీకు అతని జీవితం మొత్తం చెప్తుంది కదా. ఏంటి మొట్టమొదటిది, నువ్వు యువరాజుగా జీవిస్తున్నా, నువ్వు బాలుడు అయినా, నీ తండ్రి ఉద్దేశంలో నువ్వు చేతకానివాడి అయినా, గురువు కనుక వచ్చి నీకు ఇది చేతొచ్చును అంటే నువ్వు జంప్ చేయాలి తప్ప నువ్వు నిర్ణయం తీసుకోకూడదు. ఫస్ట్ స్టెప్, మనం కాదు నిర్ణయం తీసుకోవాల్సింది, ఏది ఉచితము ఏది అనుచితము, ఎక్కడ కుటుంబాన్ని ఎదిరించాలి ఎక్కడ కుటుంబాన్ని ఎదిరించకూడదు, ఎక్కడ ఎదిరించాలి గురువు చెప్పినటువంటి దానికి, ఇంకా ఎవరు ఏది చెప్పినా కూడా వినను. నీ సొంత నిర్ణయాలంటూ ఉండకూడదు. మరి మనకు ఎలా తెలుస్తుంది గురువు ఏం చెప్పాడు? గురువు యొక్క జీవితమే మనకి మార్గదర్శనం చేస్తుంది. ఆయన ఎలా ముందుకు వెళ్ళాడు, ఆయన ఎలా సాధనలు చేసుకున్నాడు. ఇప్పుడు గురువులు ఏం చెప్తున్నారు, రాముడికి ఆయన గురువు ఏం చెప్పాడో మనకు అనవసరం. కానీ మనకి మన గురువులందరూ ఈ కాలంలో రెండు యుగాలు దాటిపోయాం మనం. ఈ యుగంలో వాళ్ళు చెప్తున్నది ఏంటి అంటే, మొట్టమొదటిది నీవు ఒక విశేషమైనటువంటి ఉద్దేశం కోసం జన్మించావు. ఆహారం కోసము కుటుంబాన్ని పెంచడం కోసము నువ్వు జీవించలేదు జన్మించలేదు. అది బురకెక్కేనంత వరకు కూడా మనం ఇంకా ఆధ్యాత్మిక సాధనలో ఒక అడుగు కూడా ముందుకు వేయలేము, యోగ సాధనలో ఒక అడుగు కూడా ముందుకు వేయలేము. అది మొదటి కండిషన్. ఇంకా అది మనకి నచ్చుతుందా నచ్చదా, నీకు నచ్చిందా లేదా అది ప్రశ్న ఏం కాదు. దాని గురించి డిస్కషన్స్ ఏం వద్దది. ఇది అర్థమైందా, అర్థమైంది, అర్థం లేదా లెట్ ద టైం కమ్. అదే అర్థమైపోతే అయితే ఏం చేసేది, ఎక్కడికి పారిపోవాలి, నువ్వు అక్కడికి పారిపోక్కర్లేదు. ఆ రెండో స్టెప్ కృష్ణుడి యొక్క అవతరణ చెప్తుంది మనకి. ఇంకా కృష్ణుడి యొక్క అవతరణ ఏం చెప్తుంది, రాముడులాగా నువ్వు అడవులు పట్టుకుని తిరగక్కర్లేదు, విశేషమైనటువంటి సాధనలు కూడా నువ్వేమీ చేయక్కర్లేదు, ఎందుకంటే ఇక్కడ కూర్చుని మనం ఈ మాటలు వింటున్నప్పుడు, ఇవి చేసుకుంటున్నప్పుడు ఖచ్చితంగా ఈ సాధనలన్నీ ఎప్పుడో జరిగిపోయి ఉంటాయి మన జీవితంలో. కానీ ఆ సాధనలన్నీ నాకు గుర్తు రావటం లేదే, గుర్తు రావు. అక్కడ మళ్ళా రాముడు వాళ్ళ జీవితంలో మనకి హనుమంతుడి యొక్క ఉదాహరణ కనిపిస్తుంది. రాముడు అడవికి వచ్చాక, సీత వెళ్ళిపోయాక రాముడు హనుమంతుడు కలుసుకున్న తర్వాత కానీ హనుమంతుడికి తన శక్తి గురించి ఏ అవగాహన రాలేదు. ఇన్ని పనులు జరగాలి, భావం అర్థమవుతుంది. అంచేత మనలో ఉన్నటువంటి పూర్వజన్మలలో చేసుకున్నటువంటి ఆ సాధనా శక్తి తెలియదు మనకి. గురువులు ఏం చెప్తున్నారు, నువ్వు అంత గందరగోళమేం పడిపోక్కర్లేదు, మీరు లైన్లో పడిపోయి పనులు చేయటం మొదలెట్టింది తప్ప ఇప్పుడు మళ్ళా కూర్చొని సాధనలు చేసుకుంటాను అని పిచ్చి పని చేయక్కర్లేదు. మిలిటరీలో ట్రైనింగ్ ఇచ్చాక యుద్ధం చేయాలి అని పంపిస్తే మళ్ళా నాకు ట్రైనింగ్ కరెక్ట్ గా అయిందో లేదో ఉండండి, ఒకసారి నేను ప్రాక్టీస్ చేసుకుంటాను అప్పుడు యుద్ధానికి వెళ్తాను అన్నాడు అనుకో, అప్పుడు వాడు యుద్ధం చేయాల్సిన అవసరమే ఉండదు. అలాగే మనం మళ్ళా పిచ్చివాళ్ళలాగా మేము మళ్ళా అయితే విశేషమైనటువంటి సాధనలు చేస్తా ఉండండి మాస్టారు అంటే ఈ లోపల కాగల కార్యం ఇంకోళ్ళెవరో లాగించేస్తారు, నీకోసం ఎవడో ఆగలగా. అంచేత కృష్ణుడి యొక్క సమర్పణ యోగం ఎలా జరిగింది, పాండవులు ఆ సమర్పణ ఎలా చేసుకోగలిగారు, ఎలా చేసుకోగలిగారు చూస్తూనే ఉన్నారుగా వాళ్ళు, అడుక్కు తిన్నారు. విరాట్ పర్వంలో విరాట్ నగరంలో ఉద్యోగాలు చేసుకున్నారు, వాళ్ళ తాహత కంటే తక్కువ ఉద్యోగాలు. ఎక్కడా కూడా కృష్ణుణ్ణి మేము యుద్ధం చేసి మేము ఈజీగా పాండవుల్ని దుర్యోధనుడిని వాళ్ళని గెలిచేస్తామనే మాట అనలేదు వాళ్ళు. దేవైతే అంటిల్ ద కాల్ కమ్స్, ఆ పిలుపు వచ్చేంత వరకు కూడా అతి సాధారణ మానవుల కంటే కూడా హీనమైనటువంటి జీవితం జీవిస్తూ ఆగారు. ఆ పిలుపు వచ్చిన తర్వాత ధర్మ సందేహాలు వచ్చాయి, అసలు ఇది ఉచితమైనా అనుచితమైనా, కుటుంబం చిన్నాభిన్నం అయిపోతుంది ఇలాంటి పనులు చేస్తే మేము. ఇప్పుడు మనకు అదే అనుమానం కదా, మేము లేకపోతే ఈ కుటుంబం ఏమైపోతుంది, మా వల్లే కదా అసలు జీవితాలన్నీ ఉన్నాయి, తప్ప నీకు హార్ట్ అటాక్ వచ్చి చచ్చిపోయినా ఆ వ్యక్తి వెళ్ళిపోయినా కుటుంబానికి ఏ మార్పులు జరగవు అనేది మన నిత్య జీవితంలో నిరంతరం చూస్తూనే ఉన్నాం. ఏమీ జరగదంటే మా అయితే బాధపడుతున్నాం అని ఒక వేషం వేస్తాం అంటే, అదే వేషాలే అని ఎందుకు తెలుస్తా అంటే బాధపడుతున్నారు తప్ప మిగతా ఏ కార్యక్రమాలు ఆ బాధపడుతున్న రోజుల్లో మీరు ఆపరు అంటారంటే మేము బాధపడుతున్నామని ఆ వేషాలు అర్థం అవ్వాలి మనకి. అప్పుడు మనకేమర్థం అవుతుంది అంటే నువ్వు నేను ఉండటం వల్ల ఈ కుటుంబము ఈ ప్రపంచము ఏమీ నడవటం లేదు అని ఎప్పుడైతే అర్థం అవుతుందో అప్పుడు మొట్టమొదటిసారి నువ్వు ధైర్యంగా ఏం చెప్పగలుగుతావు అంటే కరిష్యే వచనం తవ. కానీ ఆయన వచనం తెలుసుకోవటానికి కూడా మళ్ళా నువ్వు గురువుల యొక్క చరిత్రలు చదువుకోవాలి, గురువులు ఈ దేశకాల పరిస్థితుల్లో ఏం చేయమన్నారు అని మనకు అర్థం అవ్వాలి. దానికి మళ్ళా టైం అవుతుంది. పాండవులు కానీ రాముడు కానీ కృష్ణుడు కానీ మహాభారత యుద్ధం జరుగుతున్నప్పుడు కృష్ణుడు 125 సంవత్సరాలు, అంటే అంతవరకు ఆయనకి శక్తులేమీ లేవనా? ఉన్నాయిగా, కృష్ణుడికి మొదటి నుంచే శక్తులు ఉన్నాయిగా, మిగతా వాళ్ళకు ఉన్నా లేకపోయినా. కానీ ఆ శక్తుల్ని అడపా తడపా ఎక్కడో ఒక వ్యక్తికి ఇద్దరు వ్యక్తులకో లేకపోతే ఒక కుటుంబంలోనే ఆయన చూపించాడు తప్ప సామూహికంగా ప్రపంచానికి ఏం చూపించలేదు. చూపించే ఉండి ఉంటే ఈ భీష్ముడు ద్రోణుడు వాళ్ళు ఆయనకి అగెనిస్ట్ గా నుంచుని ఉండేవారు కాదు, అది మనకు అర్థం అవటం లే. 1100 అక్షరణీయులు కృష్ణుడికి ఎదురుకుండా నుంచున్నాయి. కృష్ణుడే అవతారమూర్తి అని ఆయన వల్లే ధర్మస్థాపన జరగబోతోంది అని తెలిసి ఉంటే అంతమంది ఆయనకి విరుద్ధంగా నుంచోరు. అప్పుడు కూడా చాలా మందికి సందేహాలు ఉన్నాయి, ఈయన ఏదో ఒక శక్తివంతుడు లేకపోతే మంచివాడు లేకపోతే విశేషమైనటువంటి ఆకర్షణ కలగజేయగలిగేటటువంటి వ్యక్తి కర్షయతి కృష్ణ అంటే అతనిలో ఉన్నటువంటిది స్పెషల్ అట్రాక్షన్ ఉందంటే అనుకున్నారే తప్ప ఆయన అవతారమూర్తి అని అప్పుడు తెలియ వెళ్ళిపోయాక వాళ్ళ గురించి మనం మాట్లాడుకుంటూ ఉంటాం వాళ్ళ అవతారమూర్తి అని. అది కూడా అవతారమూర్తి చేసే వేషమే, ఎందుకు ఆ వేషాలు వేస్తాడు అంటే, నిజంగా ఆ భావన ఉన్నటువంటి వాళ్ళు అయితే గుర్తించగలరు, కానీ ఆ భావన లేని వాళ్ళకి గుర్తించవలసినటువంటి అవసరం లేదు. అంటే ఇవి రెండు చాలా జాగ్రత్తగా గుర్తుంచుకోండి. ఒకటి ఏంటి అంటే, రాముడు మానవ ప్రయత్నం యొక్క పరాకాష్ఠ, కృష్ణుడు దైవీ అనుగ్రహం యొక్క పరాకాష్ఠ. దీన్ని యోగ సాధనకి రెండు అంగాలుగా చెప్తాడు అరవిందు. ఒకటి ఏంటి అంటే సమర్పణ ప్రకృతికి, మాతకి, సరెండర్ టు ది మదర్. కృష్ణుడు అర్జునుడికి ఉపదేశించినటువంటిది అది. ఎత్ర అనన్యాశ్చింతే ఎంతో మాం ఏ జనాః పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్య. నువ్వు సమర్పణ చేసేసుకో. ఆ సమర్పణ చేసుకున్న తర్వాత నీకు ఏది సాధించవలసి ఉన్నదో అది, నువ్వు ఆల్రెడీ ఏది సాధించి ఉన్నావో దాన్ని కూడా నేనే కాపాడుతాను. రెండు, క్షేమము అంటే ఏమిటి అంటే ఆల్రెడీ నువ్వు సాధించినటువంటిది. హనుమంతుడు, అర్జునుడు వీళ్ళు ఆ రోల్స్ లో వాళ్ళు తన పాత్రను ఆచరించక ముందే ఆసక్తులు ఉన్నాయి వాళ్ళకి. హనుమంతుడు రాముణ్ణి కలుసుకున్నాక సాధన చేయలే. రాముణ్ణి కలుసుకున్న తర్వాత దేవతలు ఆయనకి వరదానాలు ఏమి ఇవ్వలే. రాముణ్ణి కలుసుకోకముందే ఆ వరదానాలు అవి వచ్చేసాయి అతనికి. కానీ ఉన్నాయని తెలియదు, వాటిని ఉపయోగించుకోవటానికి తగిన వాతావరణం లేదు. ఎందుకంటే ఓ యాటం బాంబు ఏదో ఉందనుకో, మీ దగ్గర యాటం బాంబు ఉన్నంత మాత్రాన మీరు అడపా తడపా తీసి యాటం బాంబులు వేసేది ఎవరి మీద వేసేస్తే ఏమవుతుంది? గొడవ లేదు, అలా పడిపోతే మనకి ఈ క్లాసులు అవి అవసరం ఉండవు. శక్తి ఉన్నా ఆ శక్తిని ఉపయోగించుకోవాల్సినప్పుడు ఉపయోగించుకుంటాం. ఓ సబ్ ఇన్స్పెక్టర్ అవడో ఉన్నాడు, పిస్టల్ ఉంటుంది వాడి దగ్గర. వాడికి అవడ మీద కోపం వచ్చిస్తే పిస్టల్ తీసేం కాల్చేయడు వాడు. కాల్చగలిగి ఉన్నా అప్పుడు ఎవడైనా వాడిని విక్రించాడనుకోండి, నీ దగ్గర ఉన్నది దొంగ పిస్టోలు ఎందుకు పనికిరాదు అని. అయినా వాడేం తీసే కాల్చాడు. ఉదాహరణలు అర్థమవుతుంది కదా. అంచేత మీ కుటుంబంలో మీరు ఇలాగే జీవిస్తున్నంత వరకు, మీరు ఇతర కాలాలలో ఇదివరకు జీవితాలలో మీరు పొందినటువంటి సాధనలు మీకు ఉపయోగపడవు. ఉపయోగపడవు కానీ ఆ సాధనలతో మీరు వచ్చారు, మీరు ఉపయోగించుకోకుండా చస్తారు, ఖచ్చితంగా మీ జీవితం ఏమవుతుందో ఊహించుకోండి. కోర్టు మార్షల్ అవుతుంది. మిలిటరీ వాడు యుద్ధం చేయకుండా, యుద్ధం జరుగుతున్నప్పుడు యుద్ధం నుంచి పారిపోయి వచ్చాడనుకోండి, ఏం జరుగుతుందో తెలుసా మీకు? ఏం జరుగుతుంది? మొట్టమొదటి ఏంటి అంటే, గొప్ప గొప్ప వాళ్ళందరూ కూడా నిన్ను ఏడిపిస్తారా అర్జున, పిరికివాడు పారిపోయాడు, భయాతరణా సుపరతం మన్యంతేత మహారథ. నువ్వేదో పెద్ద ఆధ్యాత్మిక దృష్టికోణంతో కులస్త్రీలు ఏమైపోతారు, కుటుంబం ఏమైపోతుంది, సమాజం ఏమైపోతుంది అని పారిపోయావు అనుకోరు. ఏమనుకుంటారు అంటే, నువ్వు చేతగానివాడివి, పనికిరానివాడివి, అందుకని పారిపోయాడు అనుకుంటాడు. దాని తర్వాత నువ్వు కూడా సిగ్గుతో చస్తావు అవసరం వచ్చినప్పుడు, నుంచోగలిగినప్పుడు. మొత్తము మానవ జాతికి అవసరమైనటువంటి కాలంలో ఇంత నాకు జ్ఞానము ఉన్నా కూడా మిగతా వాళ్ళకి అసలు జ్ఞానం లేదు. అది మీకు అర్థమవుతుందా? మీరు ఎంత గొప్పవాళ్ళు. ఇది అన్ని సంస్థల్లో ఉన్నటువంటి ఆ సాధకులకే తెలియదు ఈ విషయాలన్నీ కూడా. మీకు తెలుస్తున్నాయంటే అర్థం, ఖచ్చితంగా మీకు జ్ఞానం ఉంది. ఉండి పారిపోతే, అందుకు నిన్న నేనంత సీరియస్ గా చెప్పింది, భయపెట్టడానికి ఏం కాదు, జరగబోయేది చెప్తున్నాను స్పష్టంగా. ఐదర్ యు గో దేర్ ఆర్ గో డౌన్. ప్రకృతిలో జగత్తులో గమనమే ఉన్నది. అంచేత అందరూ నడుస్తూ ఉంటే నేను నడవను కూర్చుండిపోతాను అన్నాను, వెనకబడతావు. ఒక గ్రూప్ ముందుకెళ్తోంది, నువ్వు గ్రూప్ లో భాగం, నువ్వు గ్రూప్ లో వాళ్ళందరూ నడుస్తున్నాడు. జగత్ అంటే అర్థం అదే కదా, గతితో కూడినది, గతితో ఏర్పడినది. దాన్నే అరవిందో మూవ్మెంట్ అంటాడు. నీలో జరుగుతున్నటువంటి మూవ్మెంట్స్ గమనించుకో. దాన్నే సివివి కూడా అంటాడు, అసలు నువ్వు ముందు శాంతంగా కూర్చొని నీలో జరిగేటటువంటి మూవ్మెంట్స్ గమనించుకో, గమనించుకుంటే నీలో ట్రాన్స్ఫర్మేషన్ వచ్చేస్తుంది అని. ఇదే అరవిందో మాత్రమే కాదు, సివివి కూడా అదే కాలంలో పట్టుకున్నాడు దీన్ని. ఆయన ఒకలాగా చెప్పాడు, ఈయన ఇంకోలాగా చెప్పాడు. దానికి ఏకైక కారణం తేడా ఏంటి అంటే సివివికి బుక్స్ జ్ఞానం లేదు, పుస్తకాలు తెలియవు, దాన్ని ఎక్స్ప్రెస్ చేయలేకపోయాడు. సివివి చెప్పింది కూడా నోరు మూసి కూర్చో అన్నాడు, నమస్కారం పెట్టి నోరు మూసి కూర్చో, జరగవలసింది ఏదో అదే జరుగుతుందన్నాడు. రమణ మహర్షి కూడా ఆయన చెప్పాడు, ఏం చెయ్యాలి అంటే ఊరికే ఉండబ్బా అని. కానీ ఇప్పుడు మీరు చేయకూడదు, అది 1904 అక్కడ చెప్పింది. మీరు 2004 లో కూడా ఊరుకుండబ్బా అంటే అట అటమిక్ థియరీ డాల్టన్ చెప్పినప్పుడు ఆ థియరీ వేరు, ఇప్పుడు థియరీ వేరు, బేసిస్ అదే కావచ్చు. ఊరుకుండబ్బా రోజులు అయిపోయి ఉంటాయి. మీరు ఇంకేంటే 1904 లో మనం అందరం పుట్టలేదు, అంతేత కింద జన్మలో పరమ ముదలు ముసలాళ్ళగా చాదస్తులుగా ఏం చేశామో మరి మనకు తెలియదు. ఈ జ్ఞానాన్ని వింటానికి తగిన అవకాశం ఇచ్చింది అంటే ఏదో తీవ్రమైన సాధనలే చేసి ఉండి ఉండవచ్చు. కానీ అవేం గుర్తుండవుగా, నేనేం చేస్తాను, నేనేదో ఇక్కడ ఉద్యోగం చేసుకోవాలి, నా ఇంట్లో వాళ్ళకి వండి పెట్టాలి, నా పిల్లల భవిష్యత్తు చూసుకోవాలి. చాలా ఘోరమైనటువంటి పరిస్థితుల్లో ప్రకృతి మిమ్మల్ని మామూలుగా శిక్షించదు, ఆ శిక్ష మీరు భరించలేరేమో కూడా. ఎందుకంటే అపరాధాన్ని బట్టి కదా, మిలిటరీ వాడు యుద్ధం చేయవలసినటువంటి టైంలో యుద్ధం చేయకుండా ఇంకా ఏది చేసినా కూడా వాడికి శిక్ష మామూలు శిక్ష ఉండదు. అందుకే ఈ గురువులందరూ కూడా నోరు విప్పి అంత స్పష్టంగా చెప్పారు, ఉండండి సార్, నేను మళ్ళా అని గురువుని నువ్వు వెనక్కి లాగితే గురువు ఏమైనా మూర్ఖుడా అండి, వాడేం వెనక్కి వెళ్ళడు, చెప్పవలసింది చెప్తాడు, లేదు నేను కూర్చుండిపోతాను అంటాడు, వదిలేసి ముందుకెళ్ళిపోతాడు, ప్రకృతి ముందుకెళ్ళిపోతుంది. దాని తర్వాత స్పీడ్ అందుకోలేక ఏమైపోతావు, చెప్పలేము ఏమవుతుందో. ఎందుకంటే ఇవి రెండు లక్షణాలు రాముడు కృష్ణుడు దగ్గర నుంచి నేర్చుకుంటాం మనం. రాముడు ఏంటి అంటే సాధన, ప్రకృతికి అనుగుణ్యమైనటువంటి సాధన, గురువులు చెప్పినటువంటి సాధన. ఆ సాధన ఎలా చేయగలుగుతాడు, కుటుంబాన్ని వదిలేస్తే అడవిలోకి వెళ్ళిపోతే. అప్పుడు రాముడికి సాధనే ఉంది, కానీ ఇంట్లో ఉంటూనే నేర్చుకున్నాడు. పెళ్లి కాకముందే తాతకని చంపుతాడు, గురువు చెప్పినటువంటి సాధనలు చేస్తాడు, శివ ధనుర్భంగం చేస్తాడు, అక్కడ కూడా గురువు చెప్పిన పనులే చేస్తాడు. కానీ గురువు చెప్పినటువంటి సాధన ఎప్పుడు చేయవలసి వచ్చినా కూడా నువ్వు అడవిలోకి ప్రవేశించాలి, ఏకాంతంలోకి ప్రవేశించాలి. అంటే మీరు ఇప్పుడు మళ్ళీ ఏకాంతంలోకి ప్రవేశిస్తాం అనకండి, కిందటి జన్మల్లో మీరు ఏకాంతంలోకి ప్రవేశించేశారు, మీకు మీ జన్మలు గుర్తు వస్తే తెలుస్తాయి. ఏకాంతంలోకి ప్రవేశించాక ఏం చేయాలి, సమర్పణ యోగ. ఇంకా జరిగేదేదో జరుగుతుంది, దాన్నే అరవిందో సూపరామెంటల్ డిసెంట్ అన్నాడు, అతి మానస అవతరణ. అంటే కింద నుంచే నీ యొక్క ఆవేదన, పైనుంచి భగవంతుడి యొక్క అనుగ్రహం, దాన్నే మనము స్వస్తి ప్రజాపి అనేటటువంటి పేరుతో ప్రపంచానికి అర్థమైనా అర్థమైపోయినా అందజేసేసాం. నీ యొక్క ప్రయత్నం ఏంటి అంటే అందరూ సుఖంగా ఉండాలి అని కోరుకోవటం. కోరుకున్నాక జరిగేదేంటి, నీ చేతిలో లేదు, అది అనుగ్రహం మీద జరుగుతుంది. ద సైన్స్ ఆఫ్ ఇన్వకేషన్ అండ్ ఎవకేషన్. దాన్ని ప్రపంచం అంతా సుఖంగా ఉండాలి అనేటటువంటి అరవిందో యొక్క మూడవ కార్యక్రమానికి మనము పునాది వేసుకున్నాం. ఇప్పుడు ఏదో అరవిందో సాధన మీద కొత్తగా ఏం మొదలెట్టడం లేదు, నేను మీకు కొత్తగా ఏమీ చెప్పటం లేదు, కానీ ఇది చేస్తున్నాము అని చెప్తున్నాను. చేత మీరేదో కొత్తగా కొత్త కొత్త సాధనలు ఏం చేసే కల్లే, మీరు చేస్తున్నటువంటి సాధనలే ఈ గురువులందరి సాధనలే, కూడా అందరి గురువుల సాధనలు. మన ఐదుగురు గురుసత్వాన్ని పెట్టుకున్నాం కదా, ఈ సాధనలలో భాగంగా ఇప్పుడు చేయవలసినది ఏమిటి అంటే ఆ దిగినటువంటి అనుగ్రహం మిమ్మల్ని ఎటు పంపిస్తోంది దాన్ని అర్థం చేసుకోవాలి. మీరు స్టెప్స్ అర్థమవుతాయి కదా, రాముడుగా ప్రకృతికి అనుగుణ్యంగా జీవించటం నేర్చుకుని, కృష్ణుడుగా భగవతత్వం మీలోని పైకి లేపితే మిమ్మల్ని భయపడకుండా బాధపడకుండా అడుక్కు తినమంటే అడుక్కు తింటాం, ఉద్యోగం చేసుకోమంటే ఉద్యోగం చేసుకుంటాం, యుద్ధం చేయమంటే యుద్ధం చేస్తాం. అది ఏం చేయమంటుందో మనం నిర్ణయించాం. ఇవి రెండు ఎలా జరుగుతాయో అనేదాన్ని ఆలీపూర్ ఆశ్రమవాసంలో అరవింద యొక్క అనుభవాలు మనం అర్థం చేసుకుంటే ఆ అనుభవాలని ఈ వారం 10 రోజుల్లో మనం ఏదైనా చేయగలమా. ఇంకంటే అరవిందోకి మనకి ఉన్నటువంటి తేడా ఏంటి అంటే ఆల్మోస్ట్ 100 ఇయర్స్. ఇదంతా కూడా 1908, 1904 ఆ ప్రాంతంలో జరిగింది. ఇప్పుడు ఈ 100 ఏళ్లలో చాలా మార్పులు వచ్చేసాయి ప్రకృతిలో, చాలా స్పీడప్ అయిపోయింది. అంచేత అరవిందోకి 14 ఏళ్లు 20 ఏళ్లు పెట్టినటువంటి కాలము మనకి వారంలో అయిపోవాలి. వారంలో చేర్చలేకపోయాము అంటే పరిణామ క్రమాన్ని మనము ఉపయోగించుకోలేకపోయాము అని అర్థము. ఈ పరిస్థితులలో అరవింద యొక్క జీవితం నుంచి అరవింద చెప్పినటువంటిదే, ఈ పరిస్థితుల్లో అరెస్టుకు కొద్ది రోజుల ముందు ఈ కార్యక్రమాలన్నింటినీ ఆపుచేయవలసిందని అంతర్వాణి సూచించింది. అంటే అంతర్వాణి అప్పుడు అరవింద ఎలాగా డెవలప్ అవుతున్నాడు, ఒక క్రాంతి తీసుకురావటానికి, మనుషులందరినీ ఊపటానికి, డూ ఆర్ డై, చేస్తే చేయి లేకపోతే చచ్చిపో కానీ కార్యక్రమాలు ఆపకు చెప్తున్నాడు కదా. ద మోస్ట్ డేంజరస్ మ్యాన్ అని బ్రిటిషర్స్ తో అనిపించుకున్నాడు అంటే ఎంత ప్రమాదకరమైనటువంటి వ్యక్తితో చూసుకోండి. ఇంకా కొద్ది రోజుల్లో మీరు కూడా నా గురించి అదే అనుకుంటారేమో, ఇంకా ఈయన జోలికి వెళ్లొద్దు, ఏదో కబుర్ చెప్తూ వెళ్తూ ఉంటే ఈయన ఇంకా తిట్టడం మొదలెట్టాడు, కొట్టడం మొదలెట్టాడు. అప్పుడు మీ దృష్టిలో నేనేమైపోతాను, బాబాయ్ హాయిగా జీవిస్తున్నాం మేము మా కుటుంబాలతో, ఈయన వచ్చేసి నువ్వు ఇది వదిలేసి అది వదిలేసి అంటాడు, ఈ గురువు వదిలే మనం మంచి గురువుని పట్టుకుందాం. అప్పుడు నేనేమనుకోవాలో ఇక్కడ తెలుస్తోందని అది మీకు వర్తిస్తుంది మీరు చేయగలిగితే. ఈ పరిస్థితుల్లో అరెస్టుకు కొద్ది రోజులకు ముందు ఈ కార్యక్రమాలన్నింటినీ ఆపు చేయవలసిందని అంతర్వాణి సూచించింది. కానీ ఈ కార్యక్రమాల మీది వ్యామోహాన్ని వదులుకోలేకపోయానని, కాబట్టే భగవంతుడు నీవు తెంచుకోలేని బంధాలను నేను తెంచానన్నట్లుగా ఇలా చేశాడని వివరించాడు. ఎందుకు చెప్తున్నాను అంటే జరగబోయేటటువంటిది ఏంటంటే మీరు ఇష్టపడి చేయకపోతే కుట్టి చేయిస్తాడు, అరెస్ట్ చేసి చేయిస్తాడు. ఇంచేత మీరు తెలివైన వాళ్ళు అయితే అంతని తీసుకోకండి, చెప్పింది అవగాహన చేసుకుని మీరు చేస్తారనుకోండి. అరెస్ట్ అక్కడ జరిగితే ఇక్కడ బంధాలు ఇంకోలాగా తెంచేయచ్చు. ప్రకృతి తలుచుకుంటే బంధాన్ని తెంచటం ఎంతసేపు, తప్పని తెంపేశాక అప్పుడు ఈ భావన మీకు లేదు కనుక ఏడుస్తూ కూర్చుంటారు. ఈ భావన ఉంటే అసలు బంధాలు తెంపాల్సిన అవసరం ఉండదు, ఎందుకు మీరే తెంచేసుకుంటారు కనుక. జరగవలసింది మాత్రం ఏంటి, బంధాలు తెగటమే. మీరు తెంపుకుంటారా, ప్రకృతి తెంపుతుందా? మీరు తెంపుకుంటే మీరు చేయగలిగేటటువంటి పని సవ్యంగా చేయగలుగుతారు, మీరు తెంపుకోలేకపోతే పని గ్యారంటీగా చేయలేదు. అరవిందోని అరెస్ట్ ఏం చేశాడు అంచేత ఈ కార్యక్రమాల మీద వ్యామోహాన్ని వదులుకోలేక, ఏ కార్యక్రమాల మీద మీరు వ్యామోహాన్ని వదులుకోవాలి, కుటుంబంలో ఉన్నటువంటి ఈ కార్యక్రమాలు నాకు చాలా ముఖ్యము, ఇది నేను చెయ్యకపోతే ఇంకా కుటుంబంలో అవడు చేయగలడు, కుటుంబంలో ఉన్నటువంటి మిగతా వాళ్ళకు వదిలేయండి ఆ పనులు, ఏం అనుకోరు అవరు. నీవు తెంచుకోలేని బంధాలను నేను తెంచానన్నట్లుగా అలా చేశాడని వివరించాడు. తాను ఆ కాలంలో భగవంతుని సాక్షాత్ దర్శనానికి తహతహలాడుతున్నానని, కాని తన నిత్య జీవితంలో అది కుదరలేదని, కాని కారాగార వాసంలో అది తనకు లభ్యమైందని, బ్రిటిష్ ప్రభుత్వ చర్య ఫలితంగా తనకిది సిద్ధించిందని వ్రాశాడు. కాని పైకి ఎలా కనిపిస్తుంది ఆ చర్య, ఆయన కార్యక్రమానికి అడ్డు తగులుతున్నట్టు, ఆయన లక్ష్యానికి అది అడ్డు తగులుతున్నట్టు ఆయనకే అనిపిస్తుంది. లేకపోతే ఆ అంతర్వాణి వచ్చినప్పుడు ఆయనే కనుక తన దారిని మలుచుకుని ఉంటే ఏమయ్యేదు. ప్రారంభంలో ఆలీపూర్లో ఏకాంతంగా నిర్బంధింపబడ్డా, కొద్ది రోజుల తర్వాత ఇంటి వద్ద నుండి గుడ్డలు పుస్తకాలు తెచ్చుకోవటానికి అనుమతి లభ్యమైంది. భగవద్గీత ఉపనిషత్తులు తెప్పించుకున్నాడు. జైలు డాక్టర్ డాలీ జోక్యంతో ప్రతిదినము ఆరు బయట తిరిగే అవకాశం దొరికింది. సుమారు 10 నిమిషాల నుంచి 2 గంటల దాకా గీతా శ్లోకాలను ఉపనిషత్ శ్లోకాలను మననము చేస్తూ తిరుగుతూ ఉండేవాడు. ఆ కాలంలో ఏం చేశాడో అర్థమైంది కదా, ఏం చేశాడు 10 నిమిషాలు లేకపోతే 2 గంటలు. ఆ కాలం ఎందుకు ఆ టైం టేబుల్లో ఆ తేడా వచ్చిందో మరి నాకు తెలియదు, అక్కడ ఏమై ఉంటుందో. కానీ ఆయన చదువుకున్నటువంటి భగవద్గీత శ్లోకాలు ఉపనిషత్తులు అవి మననము చేసుకుంటూ తిరుగుతూ ఉండేవాడు. జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత ఆలీపూర్ జైలు నుంచి ఒక సంవత్సరం ఉన్నాడు అక్కడ. అక్కడ తను నేర్చుకున్నటువంటి అనుభవాలు ఏమిటో ప్రపంచానికి చెప్పాడు. తరువాత ఆలీపూర్ జైల్లోని తన హృదయం ఎలా పూర్తిగా వాసుదేవాధీనమైందో చెప్పి, తనిప్పుడు కేవలము నిమిత్త మాత్రుడిగా ఎలా పనిచేస్తున్నది చెప్పాడు. అంటే ఫస్ట్ స్టెప్, ఇంకా మన వ్యక్తిగతమైనటువంటి కోరికలు, వ్యక్తిగతమైన వాటి దాని గురించి ఆలోచించకూడదు. ఇప్పుడు కూడా మీరు ఉద్యోగం చేస్తున్నప్పుడు మీ వ్యక్తిగతమైన కోరికల గురించి మీరు ఆలోచించటం లేదు, అది మీకు అర్థం కావటం లే. మీరు ఉద్యోగం చేస్తున్నప్పుడు మా ఇంట్లో పరిస్థితి బాగోలేదు అంచేత రాను అంటే వాడు ఏం చేస్తాడు? ఇంటికి బాగుంటుంది అంతేనా? అది పెళ్లి కావచ్చు, సాగు కావచ్చు. మహా అవుతే ఏం చేస్తాడు? ఒకరోజు రెండు రోజుల్లో నీకు తీయలిస్తాడు. అది కూడా ఇంకా వాళ్ళకి అరవిందో యొక్క యోగ దర్శనం అది అర్థం కాలే. వాళ్ళకి కూడా ఆవిడైనా చెప్తే సీఎల్ ఇవ్వక్కర్లేదు అని అర్థం అయిపోతుంది వాళ్ళకి. అదంతా అలా జరుగుతూనే ఉంటాయి నాయన, నువ్వు ప్రతి విశ్వాస విశ్వాసంతో చస్తూనే ఉంటావు, అంచేత ఎవడో చచ్చిపోయాడని నీకు సెలవు ఇవ్వక్కర్లేదు అని రాబోయే రోజుల్లో వస్తుందేమో. అది మనం సెలవు అడగవేమో ఎవరైనా చచ్చిపోయినా. కానీ ఇప్పటికీ కూడా నీ కుటుంబ పరిస్థితుల ఆధారంగా నువ్వే ఉద్యోగం చేయటం లే. కానీ భగవంతుడి యొక్క సాధనలు అవి చేయాలంటే మాత్రం మీకు ఎన్ని పరిస్థితులు అడ్డొచ్చేస్తాయి? ప్రతిదీ అడ్డేయాల్సింది మీకు, ప్రతిదీ అడ్డే మీకు. ఆ భావన నుంచి పోవటానికి తన హృదయం ఎలా పూర్తిగా వాసుదేవాధీనమైందో చెప్పి, తనిప్పుడు కేవలము నిమిత్త మాత్రుడిగా ఎలా పనిచేస్తున్నది చెప్పాడు. కొంతమంది మేము నిమిత్త మాత్రులుగా పనిచేస్తున్నామని ఏ పని చేయదు. ప్రపంచాన్ని శాసిస్తున్నటువంటి శక్తికి నువ్వు సమర్పణ చేసుకున్న తర్వాత నువ్వు ఖాళీగా ఉండగలిగావు అనుకో, నువ్వు సమర్పణ చేసుకోలేదని అర్థం. కరెంటు నీలో ప్రవహించాక నాకు స్టాక్ ఏం తగలటం లేదు అంటే అర్థం ఏంటి? అసలు స్విచ్ ఆన్ కాలే అక్కడ. ఒకసారి స్విచ్ ఆన్ అవుతే తెలుస్తుంది ఏమవుతుందో, ఎగిరిపడతావు. అంచేత నేను సమర్పణ చేసేసుకున్నాను, మంచి అంతా గురువు గారే చూసుకోవాలి, అంతా మీరే చూసుకోండి మాస్టర్, నాదేమి, నేనంతా ఇచ్చేస్తాను. ఇంకా అద్భుతమైనటువంటి వ్యక్తులు నాకు తారుస్తారు. వాళ్ళ పిల్లలు పుట్టాక మాస్టారు మీకు అప్పజెప్పేస్తాం పిల్లల్ని, మీరు వాళ్ళని పెంచుకోండి. నాకు అలాంటి కర్మ, మీ పిల్లల్ని అనాథాశ్రమంలో ఇచ్చుకోండి అన్నా. నిజంగా జరిగిన సంఘటన ఇవంతా నా జీవితంలో. ఇది నా పదం అనమాట. పిల్లల్ని మీరు కదండి పెంచటం, నేను పెంచాను. ఇంకంటే నా మీద వాళ్ళకి ప్రేమ అనమాట. పెంచి ఏం చేసుకోవాలి? నాకు అనుగుణ్యంగా మంచుకోవాలి. అలాంటి పిల్లల్ని నేనే మంచుకుంటాను. భావం అర్థమవుతున్న ఎన్ని వేషాలు వేస్తాం సమర్పణ అనేటువంటి పేరుతో. ఇంచేత మీ కుటుంబాన్ని కానీ దాన్ని కానీ మర్చిపోయి ఒక విశిష్టమైనటువంటి ప్రణాళికతో మీరు పని చేయలేకపోతే కలిసి అంతా నటన. నటన చేసుకోండి, కానీ నటనించే టైం ఇక్కడ లేదు, నాకు ముఖ్యంగా లేదు, గురువులకు అసలు లేనే లేదు. మరి మా జీవితాలు ఏమైపోతాయి? యుద్ధంలోకి వెళ్ళావు, గుండె దెబ్బ తగిలింది, ఏమవుతుంది? పక్కన ఇచ్చి వాడేస్తారు, చచ్చావు, వదిలేస్తారు. ఏం చేస్తావు యుద్ధంలో? అంతే తప్ప యుద్ధంలో అయ్యో వాడు చచ్చాడు అని ఏడుస్తూ కూర్చుంటే పనులు జరగవు. అవునా? మామూలు యుద్ధంలోనే ఎలాంటి పరిస్థితి ఉంటే ఈ యుద్ధంలో ఎలాంటి పరిస్థితులు వస్తాయి అడుగు చూసి. ముందుగా హిందూ మతాన్ని గురించి ప్రస్తావించి నిజమైన సనాతన ధర్మాన్ని గురించి ప్రసంగించాడు. ఆలీపూర్ జైలు నుంచి బయటకు వచ్చాక అసలు ఆధ్యాత్మిక జీవితమే తప్ప అసలు యుద్ధ భారతదేశ స్వాతంత్రం కోసం పాటుపడేవాడు ఒక్కడు కనిపించలేట ఆయనకి. ఇందుకు ఇంక జీవితం అనుకున్నాడు ఆయన. కొన్ని నెలల తర్వాత ఈయనకు ఒక ఛాన్స్ దొరికింది. అది కూడా ఏంటి, పొలిటికల్ డయాస్ కాదు, సనాతన ధర్మ ప్రచార సభ మీద ఈయన్ని పిలిచారు. అప్పుడు చెప్తున్నాడు, ముందుగా హిందూ మతాన్ని గురించి ప్రస్తావించి నిజమైన సనాతన ధర్మాన్ని గురించి ప్రసంగించాడు. మిగతా మతాలన్నీ నమ్మకానికి ఆచరణకి సంబంధించినవైతే సనాతన ధర్మం అసలు జీవితం లాంటిది, అదే జీవితము. ఈ ద్వీపఖండంలో ఆరాధింపబడిన ధర్మం ఇదే. ఈ ధర్మోద్ధరణకే భారతదేశం లేచి నిలబడాలి. మిగతా దేశాల వల్ల కేవలము తన కోసము తాను బలవంతురాలయ్యి మిగతా జాతులను అణగదొక్కేందుకు తాను ఈ దేశము నిలబడదు. అంతేలా మొత్తము భారతదేశానికి స్వాతంత్రం ఎందుకు రావాలి అంటే ఈ సనాతన ధర్మాన్ని మళ్లీ లేచి నిలబెట్టడానికే తప్ప ఇంకో కార్యక్రమం మీరు ఏది చేసినా కూడా భారతదేశం మళ్ళా గంగలో దిగిపోతుంది. ఈ 56 ఏళ్లలో భారతదేశం ఎందుకు పైకి రాలేదు అంటే ఈ సనాతన ధర్మం గురించి మాట్లాడటమే తప్పుగా అనేటటువంటి పరిస్థితులు మనం కల్పించుకున్నాం. ఇక్కడ ఒక మతోద్యమం గురించి మనం మాట్లాడటం లేదు. అది మనకి స్పష్టంగా అర్థం అవ్వాలి. సనాతన ధర్మం అంటే ఏంటో మనం జీవించి ఆచరించగలిగితే ఆటోమేటిక్ గా భారతదేశం వేసి నిలబడుతుంది. ఎంతకంటే మనం ఏం చేయగలం? ఇదేదో బాగుంది మాస్టర్ చెప్తే అర్థం అవుతుందని ఇంకా ఎంత కష్టం? అంతకంటే యుద్ధం చేయడం మేలనిపించవచ్చు మీకు. సనాతన ధర్మాన్ని ఆచరించడం కంటే ఏదో యుద్ధం చేస్తే ఇటు తాడో పేడో తేలికొస్తుంది. తాడో పేడో తెలుసుకోవడానికి మనం కాదు నిర్ణయించుకోవాల్సింది. నిర్ణయించవలసింది ఎవరు? గురువులు. ఆలీపూర్ జైలు దేవత జీవితంలో తను ఎలా హిందూ మత బోధనను సత్యాలుగా గ్రహించగలి అని వివరించి భగవంతుడు తనకెలా 2 సందేశాలు ఇచ్చిందే చెప్పాడు. ఆలీపూర్ జైల్లో అరవిందోకి వచ్చినటువంటి సందేశమే మన గురుసత్తాలో ఉన్నటువంటి మిగతా 4 గురువులు కూడా అదే మార్గంలో నడిచారు. అందులో మీరు ఏ మార్గంలో నడిచినా ఓకే. ఎందుకంటే యుద్ధం చేస్తున్నప్పుడు ఇన్ఫెంట్రీ అంటే ఏంటి, భూమి మీద యుద్ధం చేసేవాడు కావాలి, ఎయిర్ ఫోర్స్ ఆకాశంలో యుద్ధం చేసేవాడు కావాలి, నేల మీద యుద్ధం చేసేటటువంటి కావాలి. అలాగా ఈ ప్రపంచంలో 5 రకాలుగా యుద్ధం చేసేటటువంటి వ్యక్తులు కావాలి మనకి. అందరూ కూడా ఒకే లక్ష్యానికి యుద్ధం చేస్తారు. ఏంటి ఆ లక్ష్యము? సనాతన ధర్మాన్ని, దాన్ని సనాతన ధర్మం అని మాత్రమే అనకుండా మనం ఇంకో 2 అడ్జెక్టివ్స్ కలుపుతాం, శాశ్వత నిత్య నూతన సనాతన ధర్మాన్ని. మొదటిది భగవంతుడు ఇచ్చినటువంటి సందేశాల్లో ఆలీపూర్ జైల్లో అరవింద్ ఎక్కువ ఇచ్చింది. మొదటిది అరవిందుడు తిరిగి ప్రపంచంలోనికి పోయి భగవత్ కార్యాన్ని సాధించాలి. నువ్వేదో భారతదేశానికి నేను స్వాతంత్రం సంపాదిస్తాను, నేను నా పిల్లలకి వాళ్ళకి ఇది చేస్తాను, ఇదంతా వద్దు, దేశ సేవ కూడా నీకు వద్దు, నువ్వు చేయవలసింది ఏంటి అంటే ఏ కార్యాన్ని సాధించాలి? అరవిందుడు తిరిగి ఏపల్లోనికి పోయి భగవత్ కార్యాన్ని సాధించాలి. ద డివైన్ వర్క్. రెండవది ఋషులు అవతార పురుషులు యోగుల ద్వారా అభివృద్ధి పొందిన ఈ ధర్మాన్ని ప్రచారము చేసేందుకే ఈ జాతి నేడు తల పైకెత్తుతున్నది. ఇది నిజమైనటువంటి సనాతన ధర్మము. భారతదేశంలో ఈ స్వాతంత్ర సంగ్రామం కోసం అప్పుడు ఎందుకు కదలిక ఏర్పడింది అంటే మీ వల్ల ఏమీ అది కదలిక ఏర్పడటం లేదు. ఋషులు అవతార పురుషులు యోగుల ద్వారా అభివృద్ధి పొందిన ఈ ధర్మాన్ని ప్రచారం చేసేందుకే ఈ జాతి నేడు తిరిగి తల పైకెత్తుతున్నది. ఇదే నిజమైన సనాతన ధర్మము. ఏది నిజమైన సనాతన ధర్మము? ఋషులు అవతార పురుషులు యోగులు చెప్పినటువంటిది. భారతదేశము గొప్పది కావాలంటే అర్థము సనాతన ధర్మము గొప్పది కావాలని. భారతదేశము పెంపొంది విస్తృతి చెందాలి అంటే అర్థము సనాతన ధర్మము పెంపొంది ప్రపంచమంతా విస్తరించాలి అని అర్థము. ధర్మం కోసము ధర్మము వలనే భారతదేశము జీవించినది. మతాన్ని గురించి ఘనంగా మాట్లాడటం అంటే దేశాన్ని గురించి ఘనంగా భావించటం అన్నమాట. ఆ భావన, ఆ విధానం మనం చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. దాన్ని సాధించటానికి మళ్ళా ఈనాడు జరిగినటువంటి పరిస్థితులు దారి చూపిస్తున్నాయేమో అని ఆ దెబ్బకి నేను తలపైకెత్తా. ఇంచేత ఇప్పుడు జరుగుతున్న సంఘటన తెలుస్తున్నాయి కదా. ఆ ధర్మము దాని గురించి మాట్లాడే దమ్ము ఆవిడకి ఉండటం లేదు. రైతా తప్ప నేనే మాట్లాడతాను ఎవరి గురించి. ప్రశ్న ఏంటి అంటే ఒక వ్యక్తిని నువ్వు ఎలా చూస్తున్నావు? ఒక పీఠాధిపతిగా, ఒక ధర్మగురువుగా చూస్తున్నావా, ఒక వ్యక్తిగా చూస్తున్నావా? మిగతా ఏ ధర్మగురువు మీద నువ్వు చెయ్యత్తలేవు. సనాతన ధర్మగురువు మీద ఎంత ఈజీగా చెయ్యత్తామో ఏంటంటే సనాతన ధర్మ గురించి మాట్లాడే దద్దమ్మలకి సనాతన ధర్మం అంటే ఏంటో తెలియదు. తెలుసుంటే పరిస్థితులు ఎలా ఉంటాయో. మరి ఇప్పుడు కూడా మనం నిద్ర లేకుండా ఇలాగే కూర్చున్నాం అనుకో, ఇదంతా తెలిసిందే. ఖచ్చితంగా మిమ్మల్ని అందరినీ గుండెచ్చుకోటేయాల్సిందే. యూ డోంట్ డిజర్వ్ టు లివ్. ఎందుకంటే చెప్తున్నాను నేను, తెలియని వాళ్ళు ఎలా మాట్లాడినా పర్వాలే, వాళ్ళు ఏ పార్టీలో ఉన్నా ఏ దేశంలో ఉన్నా వాళ్ళకి అర్థమైందేదో వాళ్ళకి అర్థమైన దాన్ని పూర్తిగా నమ్మి ఆచరిస్తున్నారు వాళ్ళు. మనకి అర్థమైంది ఆచరించలేకపోతున్నాము అంటే మనకి అర్థం కానట్టే లెక్క. మాకు అర్థమైపోయింది కానీ మాట్లాడలేదు. అండ్ ఇట్ ఇస్ సో లిటిల్ టైం. మాకు టైం ఎక్కడుంది యుద్ధంలో? మీకు టైం ఉందా లేదా అని ఆలోచిస్తాడా శత్రువు? నీకు టైం లేదన్నావంటే నువ్వు అప్పుడే ఓటమి ఒప్పేసుకున్నట్టే. టైం గురించి, దేని గురించి నేను మాట్లాడుతున్నాను? ఈ మాట ఎందుకు వాడాను? ఈ మాట ఎందుకు వాడాను నేను? టైం అని నీకు అర్థం కాలే, నాకు అర్థమైంది. దేనికి తక్కువ టైం? ఎప్పటి లోపల చేయాలి మనం? లోపల ప్రణాళికతో మీరు రెడీ అవ్వాలి అక్కడికి. అప్పుడు నాకు కుటుంబ సమస్యలు ఉన్నాయని మీరు రాలేదనుకోండి, అసలు అప్పుడే మీరు చనిపోయారనమాట. యు ఆర్ డెడ్ ఆల్రెడీ. మీరు ఈ యుద్ధంలో పాలు పంచుకోలేరు, అది కూడా అర్థం చేసేసుకోండి. అంటే నేనేం మిమ్మల్ని బుజ్జగించడానికి నేనేం చేయలేను. ఐ డోంట్ హ్యావ్ టైం. నేను చేసేటటువంటి పనులలో మీరు భాగస్వాములు అవ్వాలి అంటే మీరు రావాల్సిందే. ఎలా వస్తుంది? మీరే కాదు, ఈ మాటలు మీ ద్వారా ఎవరికి వెళ్తాయి? అసలు ఇది ఇంకోళ్ళకి కూడా అందించలేకపోయారు అనుకోండి, ఇంకా మీరు ఇంకా పుచ్చవట దెబ్బమ్మదు అనమాట. మీరు రాలేకపోయారు, అది ఒక పెద్ద ఘోరమైనటువంటి తప్పిదనం. రెండోది ఏంటి, మీరు రాలేకపోతే రాలేకపోయారు, కనీసం ఏం చేయాలి? వాళ్ళనైనా పంపించగలగాలి కదా. ఇంకేంటే నువ్వు కాకపోతే ఇంకోడెవడు చేయగలుగుతాడు. అలాగే ప్రసంగం చివరలో హిందూ మతం ఏమిటి అని ప్రశ్నించుకుని సమాధానం చెప్తాడు. హిందూ జాతి ఈ సనాతన ధర్మాన్ని కాపాడింది కాబట్టి అది హిందూ ధర్మం అయింది. న్యూటన్ ఆ న్యూటన్స్ లా అంటాం అంతే కదా. ఐన్స్టీన్ ఆ థియరీని కనిపెట్టాడు కాబట్టి అది ఐన్స్టీన్స్ థియరీ అంటాం. కానీ అది ఐన్స్టీన్ది కాదు, అది న్యూటన్ది కాదు. అది ఏ ధర్మం? అది ప్రకృతిలో ఉన్నటువంటి ధర్మం. అలాగే హిందూ జాతి ధర్మాన్ని ఆచరించింది, ఉపయోగించుకుంది కనుక దీన్ని హిందూ ధర్మం అంటున్నాం. కానీ ఇది హిందూ ధర్మము కాదు. ఇదేంటిది? ప్రకృతిలో ఉన్నటువంటి ధర్మము. మిగతా ధర్మాలన్నీ కూడా మతాలు. ఒక వ్యక్తి చెప్పాడు, ఇక్కడ వ్యక్తి పేరు కూడా మనం చెప్పాం. హిందుత్వము అనేటటువంటి ఒక జనరలైజ్ పేరు ఇస్తున్నాం, కానీ ఆ జనరలైజ్ పేరులో కూడా చేతనత్వం యొక్క పరిణామ క్రమం గురించి మనం మాట్లాడతాం. రాముడు అంటే ఒక వ్యక్తి గురించి మనం మాట్లాడలేదు, ప్రకృతికి సమర్పణ చేసుకున్నటువంటి వ్యక్తి గురించి చెప్తున్నాం. కృష్ణుడు అంటే ఏం చెప్తున్నాం మనం? ఆ సమర్పణ చేసుకున్నటువంటి వ్యక్తిలో ఆ దైవం ఎలా కిందకి దిగుతుందో చెప్తున్నాం. ఇప్పుడు అది జరిగినటువంటి వ్యక్తులందరూ కూడా కలిసి ఎలా జీవించాలి అనేటటువంటి ప్రణాళిక వేసుకుంటున్నాం. తేడా అర్థమవుతుందా? అందువల్ల ఆ రామకృష్ణ అనేటటువంటి చేతనత్వం యొక్క కలియకే కలికి అవతారము అన్నది మనకు అర్థం అవ్వాలి. వ్యక్తి మళ్ళా కాదు అక్కడ. ఇక రామకృష్ణ అన్నటువంటి పేర్లు ఎవడైనా ఉన్నాడనుకో వాడు కలికి అవతారం అనుకుంటే మీరు గంగలో దిగినట్టే. ప్రశ్న రాముడు కృష్ణుడు రామకృష్ణ అన్న పేరు కాదు, ప్రకృతికి సమర్పణ చేసుకునే విధానము. ఆ ప్రకృతికి సమర్పణ చేసుకున్న విధానంలో నీలో అవతరణ వచ్చాక ఇవి రెండు ఏర్పడాలి. రెండు పాయింట్స్ కలవాలి కదా, రెండు బిందువులు, రాముడు అనేటటువంటి చేతనత్వము, కృష్ణుడు అనేటటువంటి చేతనత్వము. ఇవి రెండు కలిస్తే ప్రవహించేటటువంటి శక్తి సనాతన ధర్మం. ఆ శక్తి గురించి మనం మాట్లాడుతున్నాం. హిందూ జాతి సనాతన ధర్మాన్ని కాపాడింది కాబట్టి అది హిందూ ధర్మమైంది. ఆశ్రేత శీతనగ పర్యంతం కల ఈ దేశంలో ప్రత్యేకముగా ఈ ధర్మము పరిఢవిల్లింది. తరతరాలుగా ఈ ధర్మరక్షణ కార్యక్రమము ఆర్యజాతికి ప్రత్యేకించి అప్పగించబడింది. కానీ ఈ ధర్మము ఈ దేశపు ఎల్లలకే పరిమితము కాలేదు, శాశ్వతముగా ప్రపంచంలో ఏ ఒక్క భాగానికి అంకితం అయిపోలేదు. ఈనాడు మనం హిందూ మతం అని పిలిచేది నిజంగా సనాతన మతము. ఎందువల్ల అది సనాతనమైనది? అన్ని ధర్మాలను సమానంగా చూడగలిగింది కాబట్టి. విశ్వజనీనం కాని మతము శాశ్వతమైంది కాలేదు. సంకుచితమైన మతము, పాక్షిక ధోరణి గల మతము, నన్ను ముట్టుకోకు అనే మతము కొద్ది కాలం వరకే పరిమితమై ఆశయం కోసమే బతికి ఉంటుంది. చివరకు తన ప్రసంగాన్ని ఈ విధంగా ముగించాడు. ఈ ఉద్యమము రాజకీయ ఉద్యమము కాదు. ఏ ఉద్యమం? ఏ ఉద్యమం? అరవిందో చేసేటటువంటి ఉద్యమం. తన గురించి చెప్పుకుంటున్నాడు ఆయన. ఈ ఉద్యమం రాజకీయ ఉద్యమం కాదు. జాతీయవాదం అంటే అసలు రాజకీయాలు కానే కాదు. అది ఒక మతము, ఒక పద్ధతి, ఒక విశ్వాసము. ఒక మతము, ఒక పద్ధతి, ఒక విశ్వాసము, ఈ మూడే కాదు. ఇదే సనాతన ధర్మము కూడా. హిందూ జాతి సనాతన ధర్మంతో పుట్టింది, దానితో కదులుతున్నది, దానితో పెరుగుతున్నది. సనాతన ధర్మము క్షీణిస్తే జాతి క్షీణిస్తుంది. సనాతన ధర్మమే నాశనమైతే ఆ ధర్మంతో పాటే ఆ జాతి కూడా నశిస్తుంది. అంటే హిందువులు దీని గురించి ప్రయత్నించకపోతే అసలు భారతదేశం ఉండవలసినటువంటి పని లేదు. అసలు భారతదేశాన్ని మ్యాప్ నుంచి ఎత్తే వచ్చు అంటున్నాడు. దీని తర్వాత 1909 జూన్ 19న కర్మయోగిని అనే ఆంగ్ల వారపత్రికను, ఆగస్టు 23న ధర్మ అనే బెంగాలీ వారపత్రికను సాధించాడు. చేత ఈ విషయాలన్నీ కూడా ప్రపంచానికి అందజేయాలి అంటే మీరు ఒక పత్రిక స్టార్ట్ చేయాలి, న్యూస్ లెటర్. ఆ న్యూస్ లెటర్ స్టార్ట్ చేయడానికి ఎన్ని వ్యాసాలు ఇస్తున్నారో మీరే అర్థం చేసుకోండి. వాడితో వీడి పాదు, వీడు మాట్లాడు, వాడు మాట్లాడు, నేను చెప్పింది వాడు రాయటం లేదండి, వాడు చెప్పింది నేను రాయటం లేదండి. అంటే నువ్వు చెప్పింది వాడు ఎందుకు రాయలో, వాడు చెప్పింది వీడు ఎందుకు రాయలో, అసలు అది ఎందుకు జరుగుతుందో, అసలు ఆ న్యూస్ పేపర్ అందరికీ అందుతుందో లేదో, అసలు ఆ న్యూస్ పేపర్ మేము చదవాలో అక్కర్లేదో, ఎంత అసహ్యకరమైనటువంటి మానసిక స్థితిలో మనం ఇంత గొప్ప విషయాలు చదువుకుంటున్నామో అర్థం చేసుకోండి. ముందు ఆ అసహ్య పరిస్థితి నుంచి మీరు బయటపడండి. అసలు చాలా మంది తెల్లబోయి కూడా చూస్తున్నారు, నేను దేని గురించి చెప్తున్నానో కూడా తెలియక. ఇంకేదంటే అంత అద్భుతంగా కమ్యూనికేషన్స్ ఉన్నాయి. అదేంటో కూడా నేను ఎందుకు చెప్పాను అంటే ఆ కమ్యూనికేషన్స్ మీరు కరెక్ట్ చేసుకుని 23, 24, 25 తేదీ డిసెంబర్లో మీరు ఒక ప్రణాళిక వేసుకోండి. ఇంకోటి కూడా నేను చెప్తున్నాను, మనం ఈ ప్రణాళిక వేసుకోపోయినంత మాత్రాన గురువులు కానీ ప్రకృతి కానీ దైవీ శక్తి కానీ అంత చేతకాంది కాదు. మీరేదో గాభరా పడిపోయి నేను చేయలేకపోతే సర్వనాశనం అయిపోతుంది అని అనుకోకండి. ఏ శక్తి భారతదేశానికి స్వాతంత్రం కావాలి అని కోరుకుని ఇంతవరకు తీసుకొచ్చిందో ఆ శక్తి ఖచ్చితంగా దైవీ శక్తి కదా. అంచేత మీరు కదలనంత, మీరు చేయనంత మాత్రాన అది ఆగదు, ఎక్కడో లేస్తుంది అది. కానీ ఖచ్చితంగా మీరు కోర్టు మార్చడం అయిపోతారు. గ్యారంటీగా మీ జీవితాలు అధోగతికి వెళ్ళిపోతాయి. దొరికినటువంటి అవకాశం పోగొట్టుకుని పరీక్ష రోజుల్లో పరీక్ష ఎగ్గొట్టినటువంటి స్టూడెంట్కి మీ పిల్లలే గనక పరీక్ష రాయకపోతే మీరేం చెప్తారు ఆ పిల్లల్ని? ముద్దుగా రారా, తిండి పెడతాను, ఇంకో ఇడ్లీ వేసుకు తిను అంటావా, లేకపోతే చెడతావా, కొడతావా? ప్రకృతి మిమ్మల్ని అదే చేస్తుంది. అది సన్నాక ఆడవకండి. తెలీదు, లేకపోతే నేనేదో చేసేవాళ్ళం అనే అవకాశం కూడా మీరు ఇప్పుడు పూర్తిగా కోల్పోయారు. అన్ఫార్చునేట్. మరి తెలియకపోయినా తన్నే తన్నేదే అది. కానీ అప్పుడు మీరు అనేవాళ్ళు, నేను తెలుసుంటేనా, అది తెలుసుంటేనా అనేటటువంటి ఏం చేస్తారు చూద్దాం మనం. రాజకీయ రంగం నుంచి అరవిందన నిష్క్రమణ ఒక అపూర్వ సంఘటన. ఇది దేశ చరిత్రలోనే మిక్కిన మహిమాన్వితమైనది. మీ నిష్క్రమణ ఎక్కడి నుంచి? రాజకీయ రంగం నుంచి కాదు, కుటుంబ రంగం నుంచి, సమాజ రంగం నుంచి మీ నిష్క్రమణ. ఇలాగే రేపు రాయబడుతుందేమో మేము నిష్క్రమణ చేయగలిగితే. రాజకీయ రంగం నుంచి అరవిందుని నిష్క్రమణ ఒక అపూర్వ సంఘటన. ఒంగోలు వాసులు వాళ్ళ కుటుంబ సమస్యలు, సమాజ సమస్యల నుంచి నిష్క్రమణ. ఒంగోలే కాదమ్మా, హైదరాబాద్ వాళ్ళు కూడా. హైదరాబాద్ వాళ్ళే కాదు, ఎవరు ఈ సాధన చేయగలరు, ఎవరు ఈ జంప్ తీసుకోరు? ఏదైనా గొప్పది జరగాలి అంటే జంప్ తీసుకోవాల్సిందే. మేము ఇంట్లో కూర్చొని చేస్తామంటే ఎక్కడ జరుగుతుంది? అంచేత కొంతమంది భారతీయులన్నాం మనం. భారతదేశంలో ఈనాడు ఉన్నటువంటి కొంతమంది వారి వారి జీవితం నుంచి నిష్క్రమణ ఒక అపూర్వ సంఘటన. ఇది ఈ దేశ చరిత్రలోనే. ఇవాళ డేట్ ఎంత? 21 నవంబర్ 2004. ఇది ఈ భారతదేశ చరిత్రలోనే మిక్కిని మహిమాన్వితమైనది అని రాశాడు అక్కడ. ఇంకా ఇది మనం ఇంకేం చేయాలి? ఇదంతా చేసిన తర్వాత మన కార్యక్రమాలు ఎలా రూపొందించుకోవాలి అనే దానికి ప్రణాళిక చాలా స్పష్టంగా చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. అందుకే ఇవాళ సాయం క్లాస్ కట్ చేస్తున్నాను నేను. ఎందుకు కట్ చేస్తున్నాను అంటే ఈ మహిమాన్వితమైనది రేపు భారత్ బంద్ గా మారుతుంది. అంటే ఏం చెప్తుంది, మీ కుటుంబ సమస్యలు మీ సమాజ సమస్యలు అవి మర్చిపోండి ఇంకా అని. ఆ బంద్ యొక్క ఉద్దేశం అదే కదా. బంద్ అంటే మీరు ఇంట్లో కూర్చొని టీవీలు చూసుకోమని కాదు. ఆ భారత్ బంద్ కి మళ్ళా మీరు ఊరు వెళ్ళటానికి దానికి ఏమైనా అడ్డొస్తుందేమో. ప్లస్ చెప్పవలసింది, మీరు మీ ఇళ్ళకి వెళ్ళాక, అంటే మీరు మీ ఇళ్ళకి వెళ్ళాక అంటే ఒంగోలు వాళ్ళు మేము ఇళ్లలోనే ఉన్నాం కనుక మేము చేయాల్సిందేం లేదు అనుకోకండి. ఊరు నుంచి బయటకు వచ్చి ఊరు నుంచి వచ్చిన వాళ్ళు వాళ్ళ ఊళ్ళకి వెళ్ళాక లేకపోతే ఏంటి, ఈ కార్యక్రమం ఎలా చేయదలుచుకున్నాము మనం, ఆ యోగ సాధన ఎలా చేయదలుచుకున్నాము చూసుకోండి. ఈ పరిస్థితుల్లో అరవిందుడు 1904 ప్రాంతాలలో, అంటే అప్పటికి అరెస్ట్ కాలే, అరెస్ట్ అయింది ఎప్పుడైనా May 2, 1908 ఓ సంవత్సరం పాటు ఉన్నాడు. 1909 లో బయటకు వచ్చాడు. ఇంకొక సంవత్సరంలో పాండిచ్చేరికి వెళ్ళిపోయాడు. అంటే పరిస్థితులు ఆయన కూడా అర్థం చేసుకోలేకపోయాడు. రివల్యూషనరీగా భారతదేశ స్వాతంత్రం కోసం అందరినీ సంఘటన పెట్టి పిల్లల్ని వాళ్ళని వీళ్ళని వాళ్ళని అందరినీ సంఘటన పెట్టి ఓ రివల్యూషన్ తీసుకొద్దాం అనుకున్నాడే తప్ప పరిస్థితులు మాత్రం అతన్ని ఎటు తోస్తున్నాయో అర్థం చేసుకోండి. 1904 ప్రాంతాల్లో చందోడ్లోని స్వామి బ్రహ్మానందని శిష్యుడైన దేవదేవుడని ఇంజనీర్ సహాయంతో తన ప్రాణాయామ అభ్యాసాన్ని తీవ్రం చేశాడు. దాదాపుగా దినానికి 5 గంటలు, ఉదయం 3 గంటలు, సాయంకాలం 2 గంటలు ప్రాణాయామం చేయని ఆరంభించాడు. అంటే 1904 ఆయన ప్రాణాయామం చేస్తున్నాడు, కానీ మనలాగా బిజీగా లేడు. ఆయన వైస్ ప్రిన్సిపాల్ గా పనిచేస్తున్నాడు, ఒక రాజకీయ సెక్రటరీగా పనిచేస్తున్నాడు. ఈ రివల్యూషన్ లో అమంతా తయారు చేయడానికి అనేక మంది వ్యక్తుల్ని తయారు చేయడంలో చాలా కష్టపడుతున్నాడు. అంతేత ఆయన 5 గంటలు ప్రాణాయామం చేయగలిగాడు. మనకి బిజీ పీపుల్ కనుక మనం 5 నిమిషాలు కూడా ప్రాణాయామం చేయలేకపోతున్నాం. చేసే సాధనలు గుంటగట్టే గంట వాయిం చేస్తున్నాం. ఈ 1904 ప్రాంతంలోనే అరవిందునికి స్వామి వివేకానందుల సాక్షాత్కారం లభించాలి. 1904 తను ప్రాణాయామాన్ని అభ్యాసం చేస్తూ ఉండగా వివేకానందుల వారే ప్రథమంగా తన వద్దకు వచ్చారు అని తెలుపుతాడు అరవిందుడు. హఠయోగాన్ని తాను అభ్యాసం చేస్తుండగా వివేకానంద తన వెనక నుంచుని తనను పరిశీలిస్తున్నట్లుగా కనిపించిందని, ఈ భావము తన తర్వాత జీవితంలో చాలా ప్రభావాన్ని కలిగించిందని అంటారు అరవిందులు. అంటే ఈ హఠయోగం అది చేసినప్పుడు మీ ఇష్టం వచ్చినట్టు చేసుకోకండి. పుస్తకాల్లో రాసినటువంటి ఆసన ప్రాణాయామాలు ఎలా చేయాలో, ఎందుకంటే ఇప్పుడు మన వెనకాతలంతా వివేకానంద కనిపిస్తున్నాడా లేదా అని చూడక్కర్లే. వివేకానంద కనిపించాడు అంటే అర్థం ఏంటి అంటే ఆయన భావనలు మనసులో ఉంచుకుని మనం చేయగలిగితే ఆయన కనిపించినంతకంటే కూడా గొప్ప. ఇంకొక మన ఆసనాలు ప్రాణాయామాలు చేస్తున్నప్పుడు నాకు చాలా మంది ఏం చెప్తారంటే మేము క్యాసెట్స్ వింటున్నామండి అప్పుడని. ఎంత పరమ మూర్ఖులు. ప్రాణాయామం చేస్తున్నప్పుడు దాని మీద దృష్టి ఉండాలి, ఆ ఆసనం మీద దృష్టి ఉండాలి. ఆ మానసిక స్థితి లేకుండా ఆసనం చేస్తే, ఇంట్లో ఆడవాళ్ళు చాలాసార్లు అడుగుతారు, మేము వాకింగ్ చేస్తున్నట్టేనండి మేము ఎంత పనులు చేస్తామో మీకేం తెలుసు, కానీ మీకు తెలుసు అది వాకింగ్ రిజల్ట్ ఇవ్వదని. డాక్టర్లు ఏం చెప్తారు, నువ్వు చచ్చినట్టు వాకింగ్ చేయాల్సిందే అంటాడు. ఎందుకు, వాకింగ్ వాకింగ్ లాగా చేసినప్పుడే అని మీకు పనికి వస్తుంది తప్ప మనసు ఇంకో దాని మీద పెట్టి నేను ఎంత తిరిగినా ఏమీ లాభం లే. దానికి గురువు గారు కూడా ఉదాహరణ ఏమి ఇస్తారంటే బరువులు ఎత్తుతూ ఉంటారు కూలీలు, చాలా సార్లు చాలా పెద్ద పెద్ద బరువులు ఎత్తుతూ ఉంటారు కానీ వాళ్ళకి మజిల్స్ అవి ఏం డెవలప్ కావు. కానీ వెయిట్ లిఫ్టింగ్ కోసం ప్రాక్టీస్ చేసేటటువంటి వాడు అదే మనసులో పెట్టుకుని చేస్తాడు కనుక రిజల్ట్స్ వస్తాయి. అందుకే ఆసన ప్రాణాయామాలు వేస్తున్నప్పుడు వెనకాతలు వివేకానంద లాంటి వ్యక్తులు, మనకి వివేకానంద కంటే కూడా చాలా గొప్పదైనటువంటి వ్యక్తుల యొక్క సహకారం ఉంది. ఈ విషయంలో వివేకానందుడు ఆసన ప్రాణాయామాల గురించి ఎంత తీవ్రంగా ఏం చెప్పలే. అంటే ఆసన ప్రాణాయామాలు మనం చేస్తున్నప్పుడు మన మానసిక స్థితి ఎలా ఉండాలి, ప్రాణాయామం చేస్తున్నప్పుడు ఏ విధమైనటువంటి సంకల్పం ఉండాలి, ఆ పుస్తకం రాసినటువంటి వ్యక్తులు మన వెనకాతల నుంచి ఉన్నారు అని అర్థం. అంతే కదా, వాళ్ళు చెప్పినట్టు మనం చేస్తూ ఉంటే దాన్ని చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. అది అలా చేస్తున్నప్పుడు 1906 ఒక ఖాళీ గుడికి వెళ్ళాడు ఆయన, చందోడి దగ్గర బ్రహ్మానందని ఈయన గురువు. అక్కడ వెళ్తే ఆ రాతి విగ్రహంలో ఆయనకి ఖాళీ విగ్రహం అది, ఆ రాతి విగ్రహం కదిలిందని, ఆ కదలిక నేను చాలా స్పష్టంగా చూశానని వివేకానంద చెప్పుకుంటారు. అంచేత ప్రాణాయామం కనుక చేస్తే ఆ రాతి విగ్రహం కదులుతుందో లేదో నాకు తెలియదు, కానీ మన బలపారైనటువంటి మనస్సులు మన శరీరాలు కదులుతాయేమో. ఆధ్యాత్మిక జీవితంలో 2వ అధ్యాయం కింద ఆయన ఆలీపూర్ జీవితంలో ఆయన ఆలీపూర్ జీవితాన్ని లెక్క వేసుకోవచ్చు. మొదటిది ప్రాణాయామం, 2వది ఆలీపూర్ జైల్లో ఆయన పొందిన అనుభూతులు. ఈ జైల్లోనే అరవిందునికి 2వసారి వివేకానందుల వారి దర్శనం అయినది. ఆ దర్శనం అయింది అంటే ఏం చెప్పాడు వివేకానంద? నేను చెప్పాను కదా సూపర్ మైండ్ గురించి చెప్పాడు. అంటే వివేకానందకు కూడా అప్పుడే ఆ అవగాహన ఉంది. ఆ అవగాహనలోనే దాన్ని దింపే ప్రయత్నంలోనే ఆయన శరీరం బస్ట్ అయిపోయింది. తర్వాత మీకు అరవిందుల శరీరం ఎలా వదిలారో తెలిస్తే వివేకానందకి అరవిందులకి ఉన్నటువంటి ఆ సుప్రామెంటల్ డిసెంట్ లో తేడాలు అర్థం అవుతాయి. అరవిందులు ఇచ్ఛాపూర్వకంగా మదర్ శరీరంలోకి తన జరిగినటువంటి ఆ సుప్రామెంటల్ డిసెంట్ ని పంపించేసి తన సూక్ష్మ లోకాలలో ఈ విషయాలను ప్రచారం చేయడానికి బయలుదేరుతున్నాను అని చెప్పాడు ఆయన. అదే మాట శ్రీరామ శర్మ ఆచార్య కూడా చెప్పాడు. ఓ చిన్న తేడా ఎక్కడ అంటే అరవిందో శరీరం వదిలినప్పుడు అది సుప్రామెంటల్ డిసెంట్కే మాత్రమే, గురువుగారి శరీరం వదిలినప్పుడు ఆ సుప్రామెంటల్ డిసెంట్ 5 కొనసార్లు చేస్తాడు ఆయన. అందుకనే ఆయన గ్యారంటీ ఇచ్చాడు, ఖచ్చితంగా మారిపోతుంది, 3వ ప్రపంచ యుద్ధం రాదు అని ఎందుకు చెప్తున్నాడు అంటే, ఇందాక మొన్ననో కాబోలు నేను మీకు చెప్పాను, సుప్రామెంటల్ డిసెంటే కనుక జరిగిపోతే ఇంకా మన ప్రయత్నం ఏం చేయక్కర్లేదు, చేసేదేదు అది మార్చేస్తుంది. అది 1904 సంభవం అవలే ఇప్పుడు ఖచ్చితంగా దానికి కావలసినటువంటి పరిస్థితులు ఏర్పడ్డాయి. కానీ ఆ పరిస్థితుల్ని ఉపయోగించుకునేటటువంటి వాడు కావాలి. కంప్యూటర్ అయితే ఉంది, కానీ లెక్చర్ 10 మందికి వెళ్ళాలి అంటే కంప్యూటర్ ఉంటే ఏం లాభం? కంప్యూటర్ని ఉపయోగించుకునేటటువంటి వ్యక్తులు కావాలి. చాలా అర్థమవుతుంది కదా. అంచేత ఇప్పుడు మళ్ళా మీరేదో ఉండండి, మేము 5 గంటలు ప్రాణాయామం చేసేస్తాం మేము కూడా అంటే ఏం జరగదు. కానీ అది కాదు కావాల్సింది. కావాల్సింది ఏంటి అంటే ఏ శక్తి అయితే అరవిందో దింపటానికి ప్రయత్నం చేశాడో, ఏ శక్తిని అయితే శ్రీరామ శర్మ దింపేశాడు, ఆ శక్తిని ఉపయోగించుకునే లేడు. అది తమాష. ఒక్కళ్ళేడు మొత్తం ప్రపంచం మీద దానిని ఈ విధంగా అర్థం చేసుకుని చేస్తున్నటువంటి వ్యక్తులు నాకు కనిపించకండా? మీకు కనిపిస్తున్నారు? ఎక్కడైనా జరుగుతుందండి? జరుగుతూ ఉండుండవచ్చు. ఇంకంటే మార్పులు ఎక్కడ జరిగినా ఆ శక్తితోనే జరుగుతుంది. కానీ వాళ్ళు అప్రయత్నంగా చేస్తున్నారు, వాళ్ళకి తెలియదు. మనం ఇప్పుడు జీవించిందుకున్నాము అంటే మనలో భగవంతుడు ఉన్నాడు కనుక, మనలో ఆత్మ ఉంది కనుక. కానీ ఆత్మజ్ఞానం ఏది మనకి? యోగులు జీవించి ఉన్నారు, కానీ వాళ్ళు ఎలా జీవించి ఉన్నారు? ఆత్మజ్ఞానంతో జీవించి ఉన్నారు. అంచేత అరవింద ఏం చెప్తున్నాడో మళ్ళీ జాగ్రత్తగా వినండి. భారతదేశం తిరిగి తలెత్తాలి అంటే అర్థం సనాతన ధర్మము తిరిగి తలెత్తాలి అని డైరెక్ట్ గా తుది పాయింట్ చెప్తున్నాడు. ఏ విధంగా మొహమాట పట్టడం లేదు. అంచేత మీరు దానికి మళ్ళా ఇంకో రంగేది పుయ్యక్కర్లే, డైరెక్ట్ గానే చెప్తున్నారు. దానికి గురుదేవుని ఏంటి, డైరెక్ట్ గానే ఒక ప్రణాళిక ఇచ్చేశాడు. ధర్మం మంచితే లోక శిక్షణ, ధర్మాన్ని ఉపయోగించుకుని గాయత్రి మంత్రాన్ని యజ్ఞాన్ని ఉపయోగించుకుని డైరెక్ట్ అటాక్, ధర్మాన్ని మీరు తీసుకురండి అని. చివరికి ఆ ధర్మం అంతా నిస్సారంగా మార్చేశాము అంటే ఇంట్రెస్ట్ చేసుకుంటున్నాం. ఎన్నిసార్లు చెప్పినా కూడా సామూహికత రావటం లేదు. భారతదేశము గొప్పది కావాలి అంటే సనాతన ధర్మము గొప్పది కావాలి అని, భారతదేశము విస్తృత చెంది వ్యాపించాలి అంటే సనాతన ధర్మము విస్తృత చెంది ప్రపంచ పరివ్యాప్తము కావాలి అని అర్థము. ఈ దేశపు మనుగడ ధర్మము వలనే ధర్మోద్ధరణకే భారతదేశం యొక్క ఏకైక లక్ష్యం గురించి చెప్తున్నాడు. హృదయం యొక్క లక్ష్యం ఏంటి? కిడ్నీ లాగా పనిచేయటం. హృదయం యొక్క లక్ష్యం ఏంటి? బ్రెయిన్ లాగా పనిచేయటం అని నేను చెప్పాను అనుకోకుండా. హృదయం ఏం చేయాలి? అలాగా ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి దేశానికి కూడా ఒక పాత్ర ఉంది. అది ఆ పాత్రను నిర్వహించేటట్టు చూడటమే రాబోయేటటువంటి మార్పు. ఈ వసుదైక కుటుంబకం అనేది ఎప్పుడు ఎలా వస్తుంది అంటే, ఎలాగైతే మన శరీరంలో అనేక ఆర్గనైజేషన్స్ పనిచేస్తున్నాయో, నర్వస్ సిస్టమ్ వేరుగా పనిచేస్తుంది, బ్లడ్ సర్క్యులేషన్ సిస్టమ్ వేరుగా పనిచేస్తుంది, డైజెస్టివ్ సిస్టమ్ వేరుగా పనిచేస్తుంది, అన్ని వాటి పనులు చేసుకుంటున్నాయి, కానీ కలిసి చేసుకుంటున్నాయి. కలిసి చేసుకోకపోతే ఆ పార్ట్ ముందు తీసేస్తాం. ఇంకా ఆర్గనైజ్ కాలేకపోయా అనుకోండి, చివరికి మనమే డిజార్గనైజ్ అయిపోతాం. అంచేత భారతదేశం యొక్క రోల్ మనకు అర్థమవుతే చాలు, మిగతా దేశాల యొక్క రోల్ ఆటోమేటిక్ గా అర్థమైపోతుంది. అంచేత ఈ దేశపు మనుగడ ధర్మం వల్లనే, ధర్మోద్ధరణకే. మతాన్ని పొగడటం అంటే దేశాన్ని పొగడటమే. కానీ ఇందుకు హిందూ మతం అంటే ఏమిటి, మనము శాశ్వతము సనాతనము అని పిలిచే ఈ మతం ఏమిటి, హిందూ జాతి దీనిని అవలంబించింది కాబట్టి ఆశేష శీతనగ పర్యంతమైన ఈ దేశంలో ఈ ధర్మము అభివృద్ది చెందింది కాబట్టి ఈ ప్రాచీన పుణ్యభూమిలో శతాబ్దాల పర్యంతము దానిని పరిరక్షించవలసిన బాధ్యత ఈ ఆర్యజాతికి అప్పచెప్పబడింది కాబట్టి ఇది హిందూ మతమైంది. హిందూ మతం ఎందుకైంది అంటే, హార్ట్ ఎందుకైంది అంటే హార్ట్ పనిచేస్తుంది కనుక, అది శరీరమే లేకపోతే హార్ట్ లేదు. ఇంకా హిందూ మతంలో ఉన్నటువంటి ఏకైక లక్ష్యం ఏంటి అంటే ఈ చేతనత్వ విజ్ఞానాన్ని కిందకి దింపడం. ఆధునిక భాషలో అరవిందులు చేసినటువంటి ప్రయత్నాలన్నింటినీ కూడా మనం చాలా సింపుల్ గా సైంటిఫిక్ గా మాట్లాడాలి, మేము మతం గురించి మాట్లాడక్కర్లేదు అంటే ఏం చెప్పుకోవాలి, చేతనత్వం మారాలి. మొదటి చేతనత్వంలో మార్పు ఏంటి, ప్రకృతికి అనుగుణ్యంగా జీవించగలను. రెండోది ఏంటి, ప్రకృతి మార్పుని తొందరగా నీ శరీరంలోకి దింపుకోవటం. మూడోదేంటి, ఆ మార్పుల్ని ఇతరులకి చెప్పటం. ఇది మూడే భారతదేశం యొక్క లక్ష్యాలు. ఒకటి రామావతారము, రెండవది కృష్ణావతారం, మూడవది కలికి అవతారం. ప్రకృతికి అనుగుణ్యంగా జీవించటం. ప్రకృతికి అనుగుణ్యంగా జీవించటం అంటే కుటుంబాల్లో జీవించటం కాదు, అడవికి పోవటం. చాలా జాగ్రత్తగా గుర్తుంచుకోండి, మనం పెళ్లిళ్ళు అవి జరుగుతున్నప్పుడు ఈ భావం అర్థమవుతే అసలు ఆ శ్లోకం రాయమేమో, సీతారాముల్లాగా బతకాలని. ఇంకేంటే సీతారాముల్లాగా వాళ్ళ కుటుంబంలో ఏం బతకలే, అడవిలో బతికారు. బతకడం పూర్తయ్యాక సీత పోయింది అంతేగా. ఇంకేత ఇది చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి ఏం చెప్తున్నాం. ఒకటి, ప్రకృతికి అనుగుణ్యంగా జీవించటం అంటే ఆహార నిద్ర భయమైదు నంచ అనేదే కుటుంబాల్లో చేస్తున్నారు. మీరు అంతకంటే గొప్ప పని నేను చేయటం లేదు. ముందు అది అర్థం అవ్వాలి. అది ఏంటది, పశువులు చేసేటటువంటి పని. దానికి మీరేదేదో గొప్ప గొప్ప పేరు పెట్టేసుకోకండి. నేను ప్రకృతికి అనుగుణంగా జీవిస్తున్నాను, నేను చాలా గొప్పగా జీవిస్తున్నాను, నేను నా బాధ్యతలు నిర్వర్తించాను. నువ్వు నీ బాధ్యతలు ఏమీ నిర్వర్తించలేవు. ఇంకేంటే నీ కొడుకు భవిష్యత్ ఏంటో నీకు తెలియదు, నీ కూతురు భవిష్యత్ ఏంటో తెలియదు, నీ భవిష్యత్ ఏంటో తెలియదు, నీ భర్త భవిష్యత్ ఏంటో తెలియదు. మీరు కలిసి ఏం జీవిస్తారు, నా మొహం కలిసి కొట్టుకు చేస్తారంటే, అంతకంటే మీరేం గందరగోళాలు ఏం చేయలేరు. ఇంకా ప్రకృతికి అనుగుణ్యంగా జీవించటం అంటే అర్థం ఏంటి, ప్రకృతి అసలు ఎటు తీసుకెళ్తోంది మిమ్మల్ని అది తెలియాలి. కానీ ప్రకృతి సిమెంట్ ఇళ్ళు అవి కట్టుకోమని ఏం చెప్పలే. ఈ పొల్యూషన్ అంతా దేనివల్ల వస్తుంది, అడవుల్లో జీవించకపోవటం వల్ల. మళ్ళీ అడవులే తయారు చేసుకుంటున్నాం, రోడ్లు అవి వేసుకుని మధ్యన ఇక్కడ మొక్కలు చెప్పేస్తున్నాం, ఏదో చాలా గొప్ప పని చేస్తున్నాం అనుకుంటున్నాం. ఇంకేత ఆ రామచేతనత్వం, ప్రకృతికి అనుగుణ్యంగా జీవించటం అంటే అది. అంతే తప్ప మీరు జీవిస్తున్నటువంటి ఈ జీవితం ప్రకృతికి అనుగుణ్యంగా జీవించటం కాదు, ఇది పశు జీవితము. కానీ ఎలాంటి పశువులు అంటే సోషల్ యానిమల్, కలిసి జీవించగలరు. వీళ్ళు ఒక హెర్డ్ లాగా కలిసి జీవించగలరు. అంతకంటే గొప్ప పని ఏం చేయటం లే. కృష్ణ చేతనత్వం ఎక్కడ తీసుకెళ్తోంది మీకు, ఆ చేతనత్వం యొక్క స్థాయిలో ఇంకా మీరు ఎంత ఎత్తుకి ఎదగలరు. ప్రకృతి ఏం చేస్తుంది, స్లోగా మిమ్మల్ని పరిణామ క్రమంలో ఖనిజ జగత్తు నుంచి ఈ మానవ జగత్తు వరకు తీసుకొచ్చింది. ఇంకా కృష్ణుడు ఏం చేస్తాడు, నువ్వు తొందరగా ఎదగలిగితే నువ్వు ఎదిగిపో, నీకు మార్గం చూపిస్తాను అంటాడు. కలికి అవతారం ఏం చేస్తుంది, ఈ విషయాన్ని మొత్తము మానవ జాతికి అందజేస్తుంది. అది మొత్తం మానవ జాతికి ఎప్పుడు అందజేస్తే అప్పుడు కలికి అవతారం యొక్క కార్యక్రమం పూర్తవుతుంది. అంచేత కలికి అవతార పరిసమాప్తి గురించి ఎక్కడా చెప్పబడలేదు. మీకు తెలుసు ఎప్పుడైనా చెప్పారా కలికి అవతారం ఎప్పుడు పూర్తవుతుందో అని. ఇంకా కలికి అవతారానికి పరిసమాప్తి ఏం లేదు, ఇది అలా ప్రచారం ఎన్నాళ్ళు జరగాలి, అలా జరుగుతూనే ఉంటుంది సృష్టి ఉన్నంత వరకు. ఇక్కడ కాకపోతే ఇంకో గ్రహం మీద, ఇంకో గ్రహం మీద కాకపోతే ఇంకో సోలార్ సిస్టమ్ మీద, ఇంకో సోలార్ సిస్టమ్ కాకపోతే ఇంకో లోకంలో, ఎక్కడో అక్కడదే జరుగుతూనే ఉంటుంది. అర్థమవుతుంది కదా చేతనత్వం నుండి మార్పులు. శాశ్వతము సనాతనము అని పిలిచి మతం ఏమిటి? హిందూ జాతి దీనిని అవలంబించింది కాబట్టి, ఆసేతు శీతనగ పర్యంతమైన ఈ దేశంలో ఈ ధర్మం అభివృద్ది చెందింది కాబట్టి, ఈ ప్రాచీన పుణ్యభూమిలో శతాబ్దాల పర్యంతము దానిని పరిరక్షించవలసిన బాధ్యత ఈ ఆర్యజాతికి అప్పచెప్పబడింది కాబట్టి ఇది హిందూ మతమైంది. ఇది ప్రత్యేకంగా శాశ్వతంగా ఒకే ప్రాంతానికి చెందటానికి కాని ఒకే దేశపు నాలుగు ఎల్లలకు పరిమితమై ఉండటానికి జరగలేదు. అన్నిటినీ తన కౌగిలిలో ఇముడ్చుకోగలిగిన విశ్వమతమే మన హిందూ మతం. ఇది నిజానికి శాశ్వత అయినటువంటి మతము. అందుకే వందే మాతరం అన్నది మనం ఎలా మార్చాలి? వందే విశ్వమాతరం. కాలానుగుణ్యంగా మారితే నినాదాలి. వందే మాతరం అనేటటువంటి పిలుపుతో ఆ మార్పు తీసుకురావటానికి ప్రయత్నిస్తే ఇప్పుడు మనం ఏం చేయాలి? వందే విశ్వమాతరం. ఒక మతము విశ్వజనీనమైనది కాకపోతే అతి శాశ్వతమైనది కాలేదు. సంకుచితమైన మతము, ప్రత్యేకతల మతము, నన్ను ముట్టుకోకు అనే మతము పరిమిత ఆశయాలతో పరిమిత కాలం వరకే జీవించగలుగుతుంది. తత్వశాస్త్రపు ఊహాగానాలను, విజ్ఞాన శాస్త్రపు అన్వేషణను ఊహించగలిగి తనలో ఇముడ్చుకుని భౌతికవాదాన్ని జయించగలిగిన మతము ఈ సనాతన ధర్మం ఒక్కటే. భగవంతుడు తమకెంత సమీపంలో ఉన్నాడో మానవ జాతికి నచ్చజెప్పి, భగవంతుడు తనకి ఎంత సమీపంలో ఉన్నాడో మానవ జాతికి నచ్చజెప్పి భగవత్ సాక్షాత్కారానికి గల సర్వ మార్గాలను తన కౌగిల్లో ఇముడ్చుకోగలిగిన మతం ఇదొక్కటే. సర్వ మానవాళిలో, సర్వ వస్తు కోటిలో భగవంతుడున్నాడు. ఈ చరాచర ప్రపంచం ఆయనలోనే పరిభ్రమిస్తున్నదని, సర్వ మతాల చేత గుర్తింపబడిన సత్యాన్ని ప్రతిక్షణము నొక్కి చెప్పే మతం ఇదొక్కటే అని చెప్తూ ఉంటాడు. దీని తర్వాత అరవిందో చేసినటువంటి యోగ సాధన మనం తెలుసుకుని దానికి తగిన ప్రణాళికలు మీరు వేసుకోండి. పరిస్థితులు మీకు బాధ కలిగిస్తూ ఉంటే దానికి ఆయన ఏం చెప్పాడు అంటే, పరిస్థితులు భగవంతుడి యొక్క శుద్ధి బలు అని అర్థం చేసుకోండి అన్నాడు. ద హ్యామర్ ఆఫ్ గాడ్, భగవంతుడి యొక్క శుద్ధి దెబ్బలు ఎవడో వేస్తాడు? ఒక పరికరాన్ని కానీ దాన్ని కానీ తయారు చేయాలి అంటే దెబ్బలు పడాలి కదా. అంచేత మీకు వచ్చేటటువంటి ఆ దెబ్బలు మాటల రూపంలో దెబ్బలు ఇంకా చాలా తీవ్రంగా ఉండాలి. కానీ మనకేంటంటే కాళ్ళు చేతులు విరిగితే తప్ప దెబ్బ అనిపించదు. కర్మ అది ఏదైనా కూడా ముందు భౌతిక శరీరం నాశనం అవుతే తప్ప మనకి ఆ దెబ్బ అర్థం కాదు. మాటలతో అర్థం చేసుకోగలిగితే మనిషి అంటాం, దెబ్బతో అర్థం చేసుకుంటే ఏమంటాం? అంతేత మరి దెబ్బలే కావాలో మీకు శారీరకమైంది, లేకపోతే మానసికంగా ఈ ఆలోచన విధానాన్ని మీరు మార్చుకోగలిగితే మనుషులు అంటాం. లేదు, ప్రకృతి వేయనివ్వండి, రెండు దెబ్బలు మేము మారుతామంటే జై గురుదేవ్ పశువులు అవుతాం మనం. ఇట్ ఈజ్ ఎ ఫూలిష్ ఐడియా డిస్ప్రూవ్డ్ ఓవర్ అండ్ ఓవర్ అగెయిన్ ఇన్ హిస్టరీ టు థింక్ దట్ ఎ నేషన్ విచ్ హ్యాస్ వన్స్ రిజన్, వన్స్ హ్యాస్ బిన్ కాల్డ్ అపాన్ బై ద వాయిస్ ఆఫ్ గాడ్ టు రైజ్, విల్ బి స్టాప్డ్ బై మియర్ ఫిజికల్ రిప్రెషన్. డైరెక్ట్ గా అరవిందో ఇక్కడికి మనకి చాలా ఆశాజనకమైనటువంటి ఒక మాట చెప్తున్నాడు. భగవంతుడే నాకు జైల్లో చెప్పాడు, శ్రీకృష్ణుడే నాతో స్వయంగా చెప్పాడు, నేను భారతదేశాన్ని లేపుతున్నాను. ఈ భారతదేశం ఈ నిద్ర లేవటాన్ని ఎవరూ ఆపలేరు. అంచేత ఈ తెల్లతోలు వాళ్ళు కొంతమంది కలిసి మేము భారతదేశాన్ని అణగదొక్కటానికి ట్రై చేస్తాం. ఇప్పుడు అప్పుడు జైల్లో పెట్టడాలు కొట్టడాలు అంత జరిగేవి కదా. అంచేత ఆగదే అన్నాడు. కానీ ఆగిపోయింది, అది రెండు ముక్కలు అయిపోయింది. మూడు ముక్కలైందో నాలుగు ముక్కలైందో నేను చెప్పలేను దాన్ని. కానీ మత విభజన పేరుతో జరిగింది ముక్కలు, దేశాలు. అప్పటికీ మనకి బుద్ధి రావటం లేదు దేశాలు ఏకం అవ్వాలంటే మతం పేరిటే ఏకం అవుతాయని. ఎక్కడ విరిగిందో, ఏ కారణం వల్ల విరిగిందో ఆ కారణాన్ని అదే సవరించాలి. మన దేశ విభజన ఏ బేసిస్ మీద జరిగింది? అంచేత నువ్వు మతం పేరు మీదే ఏకీకరణ చెందగలవు కానీ ఇంకో పేరు మీద కాను. కానీ ఎలాంటి మతం కావాలి? విశ్వజనీయమైనటువంటి మతం కావాలి. ఆ విశ్వజనీయమైనటువంటి మతము ఆల్రెడీ మన దేశంలో ఉంది. కానీ దాన్ని హిందూ మతం అనుకుని మనం ఏం చేసుకుంటున్నాం? అది కేవలం మందే అని న్యూటన్స్ లా అంటే ఇంగ్లీష్ వాడు చెప్పాడు కనుక నేను ఆ నియమాన్ని పాటించాను అని ఓ సైంటిస్ట్ అన్నాడు అనుకో, అయిపోయి అక్కడ సైన్స్ ఆగిపోతుంది ఇంకా. ఇంతే కదా, మిడిల్ ఈస్ట్లా రష్యన్ వాడు కమ్యూనిస్ట్ అంతేత వాడు చెప్పింది నేను చేయను అంటే సైన్స్ ఏమవుతుంది? అయిపోయింది ఇంకా, అంతే అక్కడే ఉంటాం అంతే. అంతేత ఈ విశ్వజనీయమైనటువంటి మతాన్ని మీరు అర్థం చేసుకోండి, భగవత్ శక్తే దీన్ని లేపటానికి ట్రై చేసుకోండి. కానీ మన మానసిక బలహీనతలే, మన చేతకానితనమే. సైకాలజీలో ఓ విచిత్రమైనటువంటిది ఉంటుంది, మనం ఈ స్థితికి వచ్చాము అంటే చాలా సాధనలు చేసి ఉంటాం, అంతవరకు మనం నమ్మండి అది. చాలా సాధనలు చేస్తే ఆ సాధనలు ఖచ్చితంగా మన ఎక్కడో అక్కడ బాధ పెట్టుంటాయి. ఉదాహరణకి నేను ఎలక్ట్రోకెమిస్ట్రీలో రీసెర్చ్ చేస్తున్నప్పుడు హై వోల్టేజ్తో కొన్ని ఇన్స్ట్రుమెంట్స్ ముట్టుకోవాల్సి వచ్చేది, వెరీ హై వోల్టేజ్. ఒకసారి ప్లగ్ కొడుతున్నప్పుడు నాకు షాక్ కొట్టింది. ఇప్పటికీ నేను, మీరు గమనించి ఉంటారు, నేను ప్లగ్ పెట్టాను, నిన్న చూశాను, ప్లగ్ పెడితే నాకు ఏమణుగుతుంది, నాకు తెలుసు ఏం అవ్వదని. కానీ ఆ షాక్ ఏం చేసింది? ఆ షాక్లు మిమ్మల్ని షాక్ స్థితిలో ఉంచిందేమో మరి నాకు తెలీదు. కానీ ఆ సాధనలు చేస్తున్నప్పుడు తగిలిన షాక్ ఈ జన్మలో నీకేం తగలవు, తగిలే ఏమైనా షాక్లే. కానీ ఆ భయం ఉంటుంది లోపల, దానికే ఉంది, భయపడు. కానీ షాక్ కొట్టదు, ప్లగ్ పెట్టేసుకోవచ్చు మీరు, ఆ సాధనలు చేసేసుకోవచ్చు. అది ద హ్యామర్ ఆఫ్ గాడ్ అంటాడు. ఇట్ ఈజ్ ఏ ఫూలిష్ ఐడియా డిస్ప్రూవ్డ్ ఓవర్ అండ్ ఓవర్ అగెయిన్ ఇన్ హిస్టరీ టు థింక్ దట్ ఎ నేషన్ విచ్ హ్యాజ్ వన్స్ రిజన్ వన్స్ హ్యాజ్ బీన్ కాల్డ్ అపాన్ బై ద వాయిస్ ఆఫ్ గాడ్ బి స్టాప్డ్ బై ద నిజికల్ మియర్ ఫిజికల్ రిప్రెషన్. స్వాతంత్రం చెందాలి అని దేశాలు చాలా దేశాయి ప్రపంచ చరిత్రలో, భారతదేశమే కాదు మిగతా దేశాలు కూడా. స్వాతంత్రం పొందాలి అనుకున్న దేశాలన్నీ కూడా స్వాతంత్రం పొందే, అప్పుడున్నటువంటి ఆ దేశాన్ని శాసించేటటువంటి రాజ్యాలు ఎంత రకాలుగా దాన్ని అణగదొక్కాలనుకున్నా కూడా అణగదొక్కలేకపోయారు కదా. అంటే ఇట్ ఇస్ ఫూలిష్, అది అర్థం అవుతే స్వాతంత్రం కావాలి అనుకున్నప్పుడు ఇచ్చేసే అంటాడు బ్రిటిష్ వాళ్ళకి, వాళ్ళకి అర్థమైంది. అందుకే భారతదేశం మీద అంత కష్టపడాల్సినటువంటి అవసరం రాలేదు. పాండిచేరికి వెళ్లాక మూడు సంఘటనలు మీరు గుర్తుంచుకోండి, అరవిందో జీవితంలో జరిగినటువంటి మూడు సంఘటనలు. ఇందాక చెప్పిన హ్యామర్ ఆఫ్ గాడ్, హ్యామర్ ఆఫ్ గాడ్ అంటే ఏంటి, మనకు వచ్చేటటువంటి బాధలు. మొట్టమొదట ఏం జరిగింది అంటే ఈయన సాధనకి మాత్రమే వెళ్లాడు అని నమ్మలేదు, ఇది ఓ ముసుగు వేసుకున్నాడు, నేను సాధన చేయడానికి వెళ్లానని గ్యారంటీగా అక్కడ ఏదో ప్రణాళిక వేసుకున్నాడు, మన కొంప ముంచుతాడు అని ఎవరు అనుకున్నారు? బ్రిటిష్ వాళ్ళు అనుకున్నారు. అంతేత వాళ్ళు అప్పుడు ఒక గుండాని 1910 లో కూడా గుండాలు ఉండేవారు పాలిటిక్స్ లో. అంతేత ఇప్పుడు ఏదో కొత్తగా వాళ్ళు వచ్చారని అనుకోకండి, అక్కడ రక్తపాతం జరుగుతూ ఉండేది. అంతేత ఒక గుండాని పట్టుకున్నారు వాళ్ళు, గుండాని పట్టుకుని ఏదో విధంగా అరవిందోని కిడ్నాప్ చేసేసి నువ్వు బ్రిటిష్ రూల్డ్ ఇండియాకి తీసుకొచ్చేస్తే మేము ఇంకా ఆయన పట్టుకుని ఆయన మీద ఛార్జీలన్నీ ఫ్రేమ్ చేసేసి ఆయన జైల్లో తోసేస్తాం, వీలవుతే ఉరి శిక్ష కూడా వేసేస్తాం. హిస్టరీ ఇస్ రిపీటింగ్ ఇట్ సెల్ఫ్ ఏమో. ప్లాన్ చేశారు అందరూ, అందులో బ్రిటిష్ వాళ్ళ ప్లాన్ పూర్తిగా ప్లాన్ వేసుకున్నారు. కానీ ఆ రోజు రాత్రి ఏం జరిగింది, ఎప్పుడైతే అరవిందోని కిడ్నాప్ చేసి దేశం నుంచి తీసుకెళ్లిపోవాలనుకున్నారో వాడికే అరెస్ట్ వారెంట్ జారీ అయింది, వాడు పారిపోయాడు పాండిచేరి నుంచి. అరవిందోని తీసుకెళ్ళటం కాదు, అంతేత జరిగేది చివరికి అదే ఎప్పుడైనా. కానీ మనము దాని గురించి ప్రయత్నం చేసి ఆ సంఘటన జరిగితే మనకు ఒక తృప్తి ఉంది, ఒక మంచి పనికి మనం సహాయపడ్డామని. నువ్వు చేయకపోయినా ఇప్పుడు అరవిందోకి ఏం తెలియదు అసలు, ఇలా ఎత్తేద్దాం అనుకుంటే తర్వాత ఇవన్నీ బయటకు వచ్చేది. ఇంకా జరిగేది ఎలాగో కరెక్ట్గా జరుగుతుంది. అందులో ఖచ్చితంగా ఈనాడు ఇప్పుడున్నటువంటి వాతావరణంలో ఖచ్చితంగా నా నమ్మకం ఏంటి అంటే కలిసి అవతార శక్తి డిసెంట్. మనం పుస్తకం కూడా మనం రాసుకుందాం, మీకు గుర్తేమో రీఅపియరెన్స్ ఆఫ్ క్రైస్ట్ అని, అందులో కూడా చాలా స్పష్టంగా చెప్పాం కలిసి అవతారం భూమి మీదే ఉంది, భౌతికంగానే ఉంది, తన పని తను చేసుకుంటూనే ఉంది. కానీ మీరు గుర్తించగలరు అని మాత్రం అనుకోకండి, మీరు గుర్తించలేరు. ఎందుకంటే మీరు గుర్తించగలిగితే ఖచ్చితంగా అది అవతారం అవదు. అయితే గుర్తించడానికి ప్రయత్నం చేయకండి. ఆ కార్యక్రమాలలో కనుక మీరు ఆ భగవంతుడి యొక్క ఆ చేతనత్వం యొక్క కార్యక్రమాలలో మీరు యాక్టివ్ గా పాలు పంచుకోగలిగితే గ్యారంటీగా ఆయన పని మీరు చేస్తున్నట్టే కనుక రిజల్ట్స్ సవ్యంగా వస్తాయి. ఇది ఫస్ట్ కేసు. రెండో కేసు ఇంతకంటే గొప్పది. ఏంటో రెండో కేసులో అసలు వాళ్ళు సాక్ష్యాలు సృష్టించి అరవింద్ ఎవడు కోతురావు రాశాడు ఇది రాశాడు అని చెప్పి మ్యాప్లు అవంతా కూడా పెట్టి అది అరవిందో నివసిస్తున్నటువంటి దాంట్లో బావిలో పడేశారు. పడేసి ఇన్ఫార్మ్ చేశారు మెజిస్ట్రేట్ కి, ఇన్ఫార్మ్ చేద్దాం అప్పుడు ఉన్నటువంటి ఫ్రెంచ్ మెజిస్ట్రేట్ కి ఇన్ఫార్మ్ చేద్దాం అనుకున్నారు. కానీ అది ఇన్ఫార్మ్ వీళ్ళు చేయకముందే ఏం జరిగింది అంటే ఒక పని మనిషి నీళ్లు తవ్వుతూ ఆ సంచిని బయటికి తీసింది. ఏంటి వీళ్ళు తయారు చేసినటువంటి పేపర్స్? అరవిందుకు చెప్పారు. నాకు చెప్తారంటే మెజిస్ట్రేట్ చెప్పాను అన్నాడు. మెజిస్ట్రేట్ వచ్చాడు. మెజిస్ట్రేట్ వచ్చి చూసి చెప్తూ ఉన్నాక అప్పుడు మయూరేశన్ అనేటటువంటి వాడు, తమాషా ఏంటంటే వాడు తమిళని వచ్చి రిపోర్ట్ ఇచ్చాడు. రిపోర్ట్ ఇచ్చేసరికి అసలు అన్ని బయటపడిపోయాయి. అంటే వీళ్ళ తయారు చేసినటువంటి ఈ తప్పుడు ఇవంతా కూడా బయటపడిపోయి వాణ్ణి పట్టుకుని చితగ్గొట్టి నువ్వు పాండిచేరిలో ఉంటే జైల్లో పడేస్తావు, లేకపోతే నువ్వు ప్రో అన్నాడు. పోయాడు వాడు. ఎక్కడ పోయాడో మనకు తెలియదు చరిత్రలో. మూడో సంఘటన అంతకంటే గొప్పదైనటువంటి. కుటుంబ సభ్యుల్లో ఒక స్నేహితుడు, అరవింద యొక్క కుటుంబ సభ్యుల్లో ఆయన తమ్ముడు స్నేహితుడికి టీవీ వచ్చింది. అరవింద యోగి కదా, ఆ కాలంలో టీవీ అంటే అందరికీ ఉనికే. అతను ఆ టీవీ వచ్చినటువంటి వ్యక్తి ఇంకొక వ్యక్తి అసిస్టెంట్ గా అరవిందో దగ్గరికి వచ్చాడు. సరే కొన్నాళ్ళు ఉన్నాడు అరవిందో దగ్గర. అతను ఉన్నాక ఒకసారి ఆ సేవకుడు గుండు గొరిగించుకున్నాడు. అరవిందో దగ్గర, అరవిందో పాండిచేరికి వచ్చిన దగ్గర నుంచి ఉన్నటువంటి ఒక వ్యక్తి ఆ గుండు చూసి అనామరయ్యాడు. గుండు గీయించుకుంటే బాగుంటుందని నేను గుండు గీయించుకుంటానన్నాడు. నువ్వు గుండు గీయించుకోవద్దు, నువ్వు గుండు గీయించుకోవద్దు అని అడ్డు తగిలాడు. ఎవడు? ఆ సేవకుడు. ఆ రోగికి సేవ చేస్తే అసిస్టెంట్ మీరు గుండు గీయించుకోవద్దండి అని. కానీ ఇంకా మూడు వచ్చేసాక మనం ఆపలేం. ఆ సంగతి తెలిసిందా? మీరు ఏదేదో బయట కారణాలు చెప్తారు. మీరు ఈ పనులన్నీ చేయదలుచుకుంటే ఎవడు ఆపలేడు. అలాగే అరవిందో దగ్గర ఉన్నటువంటి ఆ సాధకుడికి మూడు వచ్చేసింది. ఏం మూడు వచ్చింది? ఇప్పుడు అరవిందో ఆశ్రమంలో ఎన్ని గుళ్ళు ఉన్నాయి? రెండు గుళ్ళు ఉన్నాయి. ఈయన గుళ్ళు గీయించుకున్న రెండో రోజు ఆ సేవకుడు లేచి అరవిందో కాళ్ళ మీద పడిపోయి, నేను సీఐడిని నేను ఇన్ఫార్మ్ చేయబోతున్నాను నేను. కానీ ఈయన గుళ్ళు గీయించుకుంటే వాడు ఏమనుకున్నాడు, రహస్యం అర్థమైపోయింది, పోలీసులు వచ్చాక వీణి పట్టుకుంటారుగా ఇన్ఫార్మర్ని కూడా, అంచేత నేను గుండు గీయించుకుని ఉంటాను, అంచేత నన్ను పట్టుకోవద్దు అని చెప్పాడు వాడు. కానీ వీడు రెండో గుండు వచ్చేసరికి ఇప్పుడు పోలీసులకి పెద్ద ప్రాబ్లం అయింది కదా. అంచేత వాడేమనుకున్నాడు, రహస్యం తెలిసిపోయింది వీళ్ళకి, అంచేత కావాలనే గుండు గీయించుకున్నాడు అని వాడు బయట చెప్పేశాడు. అర్థమైందా? ఈ మూడు సంఘటనలు మన జీవితంలో ఈ కార్యక్రమానికి అడ్డు తగిలేటటువంటి మూడు సంఘటనలుగా మీ జీవితాలలో కూడా ఇవే ఇంకో రూపంలో జరుగుతూ ఉంటాయి. దాన్ని అర్థం చేసుకోండి. దాన్ని అర్థం చేసుకున్నాక అరవిందుడు యొక్క చేతనత్వ సమరము ఎలా జరుగుతుంది ఏదో అనేది మనం ఒక క్లాస్ రెండు క్లాసుల్లో మాత్రం మనం చెప్పుకోలేము. కానీ మనకి మదర్ చెప్పేది ఏంటి అంటే, ఈ బుక్ సావిత్రి అనేటటువంటి బుక్ మీరు ఎక్కడైనా తీసేసి చదవటం మొదలెట్టండి. అది ఏ రోజుకి ఆ రోజు మీకు మార్గదర్శనం చేస్తూ ఉంటుంది. అరవిందో గ్రూప్ వాళ్ళకి నేను ఒక చిన్న పని ఏం చెప్తాను అంటే, రోజుకి 800 లైన్స్ చదవండి. ఇది 24,000 లైన్స్ లో రాశాడు ఆయన. 24,000 చిన్నలలో రాయబడి ఉందో ఈ సావిత్రి 24,000 లైన్స్ లో పద్యాల్లో రాయబడి ఉంది. కనుక రోజుకి 800 చదివితే నెలకి ఒక రీడింగ్ అయిపోతుంది కదా. ఇంకా అలా చదవండి. మరి ఇక్కడ తీసాం కదా ఏం చెప్తుందో చూద్దాం. హీ కేమ్ నాట్ ఎట్ దిస్ స్వీట్నెస్ వాండర్డ్ ఫోర్ క్లీవింగ్ హెర్ వే విత్ ద బీట్ ఆఫ్ హెర్ ర్యాపిడ్ వింగ్ లెడ్ బై డిస్టెంట్ కాల్ హెర్ వేగ్ స్విఫ్ట్ ఫ్లైట్ థ్రెడెడ్ ద సమ్మర్ మాన్స్ అండ్ సన్లిట్ ల్యాండ్ ద హ్యాపీ రెస్ట్ హెర్ బర్డెన్డ్ లాషెస్ కీప్ అండ్ దీస్ ఛార్మ్డ్ గార్డియన్ లిప్స్ హోల్డ్ ట్రెజర్డ్ స్టిల్ అన్నాడు. ఏమన్నాడు? ఒక ముఖ అర్థం కాలేట. హీ కేమ్ నాట్ ఎట్. ఇప్పుడు పరిస్థితి అదేనా? ఇప్పుడు అదే మనం గందరగోళం పడుతున్నాం. మరి ఏంటి అర్థం కాలేదు? నేను చెప్పాను అర్థం కాదు. హీ కేమ్ నాట్ ఎట్ దిస్ స్వీట్నెస్ వాండర్డ్ ఫోర్ తీపి. ఏ తీపి? భగవంతుడు అవతారము లేకపోతే కలిసి అవతారము లేకపోతే సూపరామెంటల్ డిసెంట్ అనేటువంటి తీపి. దిస్ స్వీట్నెస్ వాండర్డ్ ఫోర్ ఎక్కడెక్కడో తిరుగుతుంది అది ప్రపంచంలో. క్లీవింగ్ హెర్ వే విత్ ద బీట్ ఆఫ్ హెర్ ర్యాపిడ్ వింగ్స్. వింగ్స్ అంటే రెక్కలు, ర్యాపిడ్ అంటే త్వరగా త్వరగా వెళ్ళేటువంటి. క్లీవింగ్ హెర్ వే, క్లీవింగ్ అంటే ఇప్పుడు నీరు చూసిపోతుంది అంటే కదా. అందరూ ఏంటి అర్థం కాలేదు. కానీ నీకు నాకు తెలియనంత మాత్రాన హీ కేమ్ నాట్ ఎట్ అన్న మాత్రాన ఏమి జరగపోవటం లేదు, ఆగిపోలేదు. ఏం జరుగుతుంది? క్లీవింగ్ హెర్ వే, హెర్ అంటే సూపరామెంటల్ డిసెంట్ అని చెప్తున్నాడు అక్కడ. విత్ ద బీట్ ఆఫ్ హెర్ ర్యాపిడ్ వింగ్స్. ర్యాపిడ్ వింగ్స్ అనేటటువంటిది, వింగ్ అనేటటువంటి మాట ఎప్పుడు వచ్చినా కూడా ప్రాణాయామానికి సంబంధించినటువంటి మాట అని అర్థం చేసుకోండి. లెడ్ బై డిస్టెంట్ కాల్. ఇంతకీ ప్రాణాయామం మీరు చేస్తారా? నువ్వు చేస్తే నీ ప్రాణాయామం అవుతుంది. అది నీ ప్రాణాయామం నిన్ను కేవలం ఏమి చేయగలదు అంటే నీకు హెల్త్ మాత్రమే ఇవ్వగలదు, అంతకంటే ఏమి చేయలేదు. కానీ ఆ ప్రాణాయామము లెడ్ బై డిస్టెంట్ కాల్. ఆ ప్రాణాయామం ఎవరు చేయాలి? అంచేత మదర్ని ఒకడు అడిగాడు. అరవింద్ చెప్తాడు నువ్వు సమర్పణ చేసేసుకో మదర్కని. ఈ సమర్పణ ఎలా చేసుకోవాలి అన్నాడు. ఎప్పుడు నేను నీలోనే ఉన్నాను అనుకో అన్నాడు. ఎలా అనుకోవాలి అన్నాడు. నువ్వు పొద్దున్న నిద్ర లేవగానే ఏం చేస్తావు అన్నాడు. ఏం చేస్తాను? బ్రష్ చేసుకుంటాను అన్నాడు. మదర్ కూడా నీతో పాటు బ్రష్ చేసుకుంటుంది అనుకో అన్నాడు. నువ్వు అనుకో ముందు నీకే నిలమెలుగా ఆ అనుభూతి దిగుతుంది. అదే ప్రహ్లాదుడు చేసింది కూడా. అంటే ఈ సూపరామెంటల్ డిసెంట్ అనేది అరవిందో చెప్పిన దానికి, మన పుస్తకాల్లో ఉన్న దానికి తేడా ఏంటంటే అరవిందో మొత్తం మానవ జాతికి అందజేసేది. ఇప్పుడు అందరూ ప్రహ్లాదులు అయిపోవచ్చు. ఇప్పుడు ఇంజనీరింగ్ చదవాలి అని అనుకుంటే ఎవడైనా ఆపగలడా? డిగ్రీ రావాలి అనుకుంటే ఆపగలడు. కానీ ఇంజనీరింగ్ చదవాలి అనుకుంటే ఎవడు ఆపగలడు? పుస్తకాలు కొనుక్కోవడం చదవద్దు. నేను కెమిస్ట్రీ చదవాలి అనుకుంటే ఎవడు ఆపగలడు? వైద్య విధానం నేర్చుకోవాలి అనుకుంటే ఎవడూ ఆపలేడు. డిగ్రీ కావాలి, దీన్ని ప్రాక్టీస్ చేయాలి అనుకుంటే మనం పిచ్చి రూల్స్ ఏవో పెట్టుకున్నాం, అది వేరే విషయం. ప్రహ్లాదుడు లాగా నువ్వు మారాలి అనుకుంటే నారదుడు వచ్చి ఇప్పుడు నీకు ఉపదేశం ఏం చేయక్కర్లే. అర్థమైంది కదా? అది లెడ్ బై డిస్టెంట్ కాల్ హర్ వేగ్ స్విఫ్ట్ ఫ్లైట్. వేగ్ అంటే వేగ్, నాట్ క్లియర్. ఇంకట మనం ఇప్పుడు క్లియర్ గా లేదు. ఇదంతా మనం ఎంత చెప్పుకున్నా మీకేమైనా అర్థమైందా? సూపరామెంటల్ డిసెంట్ అంటే ఏంటో నాకు అర్థం కాలే, మదర్కే అర్థమైందని నేను అనుకోను అప్పుడు ఇది రాసినప్పుడు. తర్వాత వాళ్ళకి అర్థమైంది అది. అంచేత అక్కడ ఏం రాసింది? హెర్ వేగ్ స్విఫ్ట్ ఫ్లైట్ థ్రెడెడ్ ద సమ్మర్ మాన్స్ అండ్ సన్లిట్ ల్యాండ్. సూర్యుడు ఎక్కడెక్కడవుతే ఉదయిస్తాడో అవన్నీ కూడా దీనివల్ల ఏమవుతాయి? థ్రెడెడ్ థ్రెడెడ్ అంటే ఇప్పుడు ఏంటి, విశ్వజనీయమైనటువంటి మతంగా ఇది మారాలి అని మనం ప్రయత్నం చేస్తున్నాం కదా. కానీ ఇంకా అది హీ కేమ్ నాట్ ఎట్, ఇంకా అది అవతరణ జరగలేదు. అంటే ఇప్పుడు మనం మాట్లాడుకున్నది అక్కడ చెప్పబడింది కదా, కదా అర్థమైందా? మరి అలాగే సావిత్రి మనం మాట్లాడుకున్నది ఏదో స్పష్టంగా చెప్తుంది. అర్థం కాదు అనకండి. ఇప్పుడు మీరే చెప్పారు ఈ మాటలకి, కొంత ఇంగ్లీష్ కొంచెం ఆ రెండు మూడు ముక్కలు వస్తే చాలు మీకు అర్థమైపోతుంది. ఒకవేళ అర్థం కాకపోయినా మదర్ ఏం చెప్పింది అంటే, నేను చదువుకుంటూ ఉండండి రోజు. ఎంత ఎన్ని లైన్స్ చదవాలి? ఏం చేస్తాను, మీకు టైం లేదు, టైం ఉన్నవాళ్ళు 800 లైన్స్ చదవండి, టైం లేని వాళ్ళు ఎప్పుడో వస్తుంది టైం, ఇట్స్ నాట్ ఇన్ దిస్ బస్, ఇన్ సమ్ అదర్ బస్. జై గురుదేవ్. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీన్ మహిషాః. గోబ్రాహ్మణేభ్యో శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు. కాలే వర్షతు పర్జన్యః పృథివీ సస్యశాలినీ. దేశోయం శోభరహితో మణాసందు నిర్భయా. సర్వే భవంతు సుఖినః. సర్వే సంతు నిరామయాః. సర్వే భద్రాణి పశ్యంతు. ఆశ్చర్యమాప్నుయా. అపుత్రాః పుత్రిణః సంతు. పుత్రిణః సంతు పౌత్రిణః. నిర్ధనాః సధనాః సంతు. దేవంత శరదాంశతమ్. ఓం శాంతి శాంతి శాంతి. సోమా సద్గమయ సమసోమా జ్యోతిర్గమయ. యోర్మామృతం గమయ వార్ధం మా పరమార్థం గమయ. ఇప్పుడు మనం ఏం చెప్పుకోవాలి? వందే వందే మాతరం కాదు, వందే జై గురుదేవ. మరి చూడండి, ఇంటికే వెళ్ళిపోతారు ఇవంతా కాస్త పద్ధతి ప్రకారం చేసుకుని 22వ తారీఖుకి ఏం చేయగలరు అనే ప్రణాళిక వేసుకుంటూ 10 మందికి చెప్పగలుగుతారు. మరి ఎలా చేయగలుగుతారు అన్నది చూసుకోండి. మీరు నేను చేయగలిగింది చేసేస్తున్నాను, ఇంతకంటే నేను చేయగలిగేది ఏముంది? ఇక నేనేం చేయలేను చెప్పగలను, కానీ మీ వెంట